ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैतगदाधा शिवासदि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वी आर डिस्कसिंग फ्रॉम द 14th चैप्टर गुणत्रय विभाग योग और त्रिगुण विभक्ति द मोड्स ऑफ नेचर हाउ दे एक्ट अपॉन द कंडीशन सोल सो फार वी हैव डिस्कस जस्ट अ वेरी ब्रीफ समरी द डिफरेंट मोड्स ऑफ मिश्र भक्ति एज अपोज टू द पोजिशन ऑफ शुद्ध भक्ति In Shuddha Bhakti, one has no fruitive desires or speculative tendency. And he is completely free from any other desire except to please Krishna. Those who are pious, they tend to perform Mishra Bhakti in the beginning. But by the association of Shuddha Bhaktas, they can also become Shuddha Bhakta or Uttama Bhaktas. The cultivation of this kind of bhakti depends entirely on the mercy of Shuddha Vaishnavas. We cannot cultivate Shuddha Bhakti by our own endeavor. Just as much as you cannot climb a big mountain by your own endeavor, you have to be pulled up by someone who is already on top of the mountain. Also, we discussed this morning the glories of the knowledge of the three modes of nature. If one understands this by taking shelter of a bona fide guru who is beyond the three modes of nature, then he will also be able to transcend material existence and become liberated. We discussed a lot about how the guna pravaha is acting upon the conditioned soul, but he still has freedom depending on the type of body that he has acquired. The freedom is greater or lesser, but he always has freedom. If he chooses to use the freedom to look towards Krishna, then he can become liberated from the influence of the modes of nature. Generally, people just get carried away by the modes of nature and they think that they are the actors or they are the doers. And this consciousness is due to the attachment to the results of one's works. Whether it's prescribed duty or unprescribed duty, if one is attached to the fruits of one's results, then one will be caught in the guna pravaha.
Mano oksari saranasulapulanni kuda cheptunte ee trigunalu anetuvantivi oka vyakti meeda ela pani chestunnayi aa trigunalu anetuvantivi aa vyaktini ela prabhavitam chestunnayi vaati nunchi vyakti ela bayata padali vitandi gurinchi manam cheptunnam. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తిరుణాల వల్ల మిశ్రమ భక్తి చేస్తున్నాడు. మిశ్రమ భక్తి నుంచి శుద్ధ భక్తికి ఎలా వెళ్ళాలి అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం. శుద్ధ భక్తుడికి ఏమిటంటే కామ్యకర్మల పట్ల ఆపేక్ష ఉండదు, మానసిక కల్పన ఉండదు, కృష్ణుడి ప్రత్యర్థం ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాడు. అలాంటి శుద్ధ భక్తునికి సంగతిలో ఉన్నప్పుడే మనం శుద్ధ భక్తి చేయగలుగుతాం. సామాన్యంగా జనసామాన్యం ఎవరైతే పుణ్యకర్మలై ఉంటారో వాళ్ళందరూ కూడా మిశ్రమ భక్తి చేస్తూ ఉంటారు. అలా మిశ్రమ భక్తి చేసేటువంటి వాళ్ళకి శుద్ధ భక్తుల సంగతి ఉన్నట్లయితే వాళ్ళు అప్పుడు శుద్ధ భక్తి చేసేటువంటి స్థాయిని ఈ త్రిగుణాలను దాటి ఆ శుద్ధ భక్తిని చేసేటువంటి స్థాయిని వాళ్ళు పొందగలుగుతారు. ఎందుకన్నానంటే ఇప్పుడు కొండ ఎక్కాలంటే కొండ మీద ఉన్నవాడు తాడేసి లాగితే సులభంగా ఉంటుంది, కానీ మనంతరం మనం కొండ మీదకి ఎక్కాలంటే చాలా కష్టం. స్వప్రయత్నంతో శుద్ధభక్తిని సాధించాలి తిరుగుణాలు దాటుకొని అంటే చాలా కష్టం. తిరుగుణాలు దాటి అప్పటికే శుద్ధభక్తులు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి ద్వారా మనం చాలా సులభంగా శుద్ధభక్తిని పొందొచ్చు అని చెప్పుకుంటున్నాం. అందుకనే ఇక్కడ ఇంకొకటి ఈరోజు ఉదయం అంతా కూడా ఏం చేస్తామంటే త్రిగుణాల సంబంధమైనటువంటి విషయాల్లో జీవుడు ఎలా వర్ణించబడుతున్నాడు, త్రిగుణ సంబంధమైనటువంటి జ్ఞానం యొక్క వైభవం గురించి ఉదయం చెప్పుకున్నాం. అందులో ఏం చెప్పుకున్నాం, ఒక వ్యక్తి ఒక ప్రామాణికమైనటువంటి త్రిగుణాతీతమైనటువంటి ఆచార్యుని ఆశ్రయించి ఆయన దగ్గర విషయాలు తెలుసుకుంటే దానివల్ల అతను త్రిగుణాతీతం కావచ్చు, భగవంతుని దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం. ఇంకొక విషయం చెప్పుకున్నాం, గుణ ప్రవాహం గురించి మాట్లాడుకున్నాం. జీవులందరూ గుణ ప్రవాహంలో ఉన్నారు, గుణ ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ జీవుడికి అతనికంటూ ఇవ్వాల్సిన స్వేచ్ఛ అతనికి ఇవ్వబడింది, అది కొద్దో గొప్ప స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క జీవుడికి ఉంది. దాన్ని అతను కృష్ణుని చేరుకోవడానికి వాడుకోవచ్చు, లేదంటే కృష్ణు నుంచి దూరం అవడానికి వాడుకోవచ్చు, అది అతని చేతుల్లో ఉంది. గుణ ప్రవాహంలో వెళ్ళిపోతున్న జీవుడితో ఇంకొక చిక్కు ఏమిటి అంటే, గుణ ప్రవాహంలో వెళుతూ అతను అనుకుంటున్నాడు అహంకారంతో నేనే కర్తను అని చెప్పేసి భావిస్తున్నాడు. అలా భావించడం వల్ల గుణ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, విద్యుత్ ధర్మం కావచ్చు, విద్యుత్ ధర్మం కానిది కావచ్చు, ఫలాపేక్ష పట్ల గనక మనకి ఆసక్తి ఉన్నట్లయితే, ఫలితాన్ని భోగించాలనేటువంటి విషయంలో ఆసక్తి ఉన్నట్లయితే, ఖచ్చితంగా అది మనం ఏం చేస్తుంటే గుణ ప్రవాహంలోకి నడుస్తుంది.
సో అండ్ వీ ఆల్సో డిస్కస్ హౌ ద త్రీ మోడ్స్ ఆఫ్ నేచర్ బైండ్ అస్. గుడ్నెస్ బైండ్స్ అస్ బై ఎ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ మెటీరియల్ ఎలిమెంట్స్ ఆర్ టెంపరీ, ద మెటీరియల్ బాడీ ఇస్ టెంపరీ, అండ్ వన్ బికమ్స్ సాటిస్ఫైడ్ విత్ సచ్ నాలెడ్జ్ rather than trying to go further and become detached altogether from the body. And also his senses become tranquil. Because of that, he doesn't commit grossly sinful activities. And as a consequence of that, he enjoys happiness, not the unadulterated happiness of spiritual bliss, but the happiness as much as possible in the material world by goodness. And because of that, he wants to enjoy that happiness, so he gets another body. So he gets bound by a sense of happiness and knowledge.
మనం చెప్పుకున్నాం సత్వగుణాలు ఉన్న వాళ్ళు ఎలా బంధించబడతారు. సత్వగుణాలు ఉన్న వాళ్ళు ఆ గుణంలో ఉన్నటువంటి ఆనందం చేతనం జ్ఞానం చేతనం బంధించబడతారు. సత్వగుణాలు ఉన్న వాళ్ళకి ఏ జ్ఞానం ఉంటుందంటే, శరీరం తాత్కాలికమైంది, పంచభౌతికమైనటువంటిది, ఈ శరీరంలో మూలకాలు ఎలా పనిచేస్తున్నాయి, భౌతిక పదార్థం ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా అతనికి అర్థమవుతాయి. ఇది అర్థం అవడం వల్ల ఏమవుతుందంటే, సత్వగుణాలు ఉన్న వ్యక్తికి ఇబ్బంది అతనికి ఏదైతే ఆనందం వస్తుంటుందో భౌతికమైనటువంటి పరిధిలో, కలుషితం లేనటువంటి ఆధ్యాత్మిక ఆనందం ఏమి అతనికి దక్కదు. అతనికి దక్కేటువంటి భౌతిక పరిధిలో ఆనందము సత్వగుణంలో వ్యక్తికి ఏంటంటే, ఇంద్రియాలు మనసన్నీ కూడా చక్కగా అతనికి సమన్వయంగా ఉంటాయి, సమతుల్యంగా ఉంటాయి, ఎక్కువ ఇబ్బంది పెట్టవు. దానివల్ల అతను భౌతికమైనటువంటి ఆనందాన్ని చక్కగా ఆస్వాదించగలుగుతుంటాడు. ఇంద్రియాలు మనసు పెద్దగా ఉద్రేక పెట్టుకుని ఉన్నాయి కాబట్టి అతనికి ఏమవుతుందంటే, సత్వగుణంలో ఆ ఆనందం ఏదైతే ఉందో, భౌతిక జగత్తులో ఉన్నతమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో సత్వగుణంలో ద్వారా దాన్ని ఆస్వాదించవచ్చు. ఇతను ఎక్కడ దొరికిపోతున్నాడంటే, ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని పొందాలని కోరుకుంటాడు. కాబట్టి దానికోసం ఇంకొక జన్మని, సత్వగుణ జన్మని పొందుతున్నాడు. అలా సత్వగుణం అతన్ని బంధిస్తుంది.
అండ్ రజగుణ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ఇంటెన్స్ హ్యాంకరింగ్ కృష్ణ అండ్ కాన్సిక్వెంట్ టు దట్ హ్యాంకరింగ్ ఇంటెన్స్ యాక్టివిటీ.
రజగుణం ఎలా బంధిస్తుంది అంటే, తృష్ణ తీవ్రమైనటువంటి ఆరాటం ఏదో పొందాలని, దానికోసం ఏం చేస్తాడంటే చాలా ఘోరమైన కార్యాలు చేస్తుంటాడు.
అండ్ తమోగుణ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ఇగ్నోరెన్స్ ఆఫ్ వాట్ ఇస్ టు బి డన్ అండ్ వాట్ ఇస్ నాట్ టు బి డన్. జనరలీ వన్ డస్ ది ఆపోజిట్ ఆఫ్ వాట్ ఇస్ టు బి డన్ అండ్ ఇన్ దిస్ వే హీ ఎక్స్పీరియన్సెస్ ప్రమాద, ఆలస్య అండ్ నిద్ర అండ్ దీస్ బైండ్ హిమ్ టు ఫర్దర్ అండ్ ఫర్దర్ బాడీస్ ఇన్ తమోగుణ.
తమోగుణంలో ఉన్న వ్యక్తి ఏమో, అతను ఏం చేయాలి ఏం చేయకూడదు దాని మీద నిర్దిష్టత ఉండదు అతనికి. సామాన్యంగా అతను ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా చేయకూడదు చేస్తాడు, చేసేది చేయడు. ఆ విధంగా అతను సోమరితనం చేత, నిర్లక్ష్యం చేత, నిద్ర చేత, ఇంకా ఇతరత్ర ఆ రకమైనటువంటి అనర్థాల చేత అతను పూర్తిగా బంధించబడి ఆ అనేక రకాలైన తమగుణ జన్మలు తీసుకుంటూ ఆ విధంగా అతను బంధించబడుతున్నాడు.
ఆఫ్ కోర్స్ నిద్ర డజంట్ మీన్ దట్ యు హావ్ టు లై ఇన్ బెడ్, ఇట్ ఆల్సో మీన్స్ దట్ యువర్ కాన్షియస్నెస్ వెరీ ఫెయింట్. ఈవెన్ వెన్ యు ఆర్ అవేక్, your consciousness is very faint. You are not really aware of things going on around you. You are just like a drunk man.
ఇక్కడ నిద్ర అంటే తమోగుణంలో ఉన్నవాడు నిద్రలో ఉంటాడు అని అంటే అర్థం మనసులో పడుకుంటాడనే కాదు. నిద్ర అంటే అర్థం ఏంటంటే చచ్చుబడిన చైతన్యం. మెలకుగా ఉందా గానీ చైతన్యం చచ్చుబడిపోయి ఉంటుంది, స్పృహలో ఉండదు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక చెవిటివాడు ఉన్నాడు అనుకోండి, ఏముంటుంది అతనికి, ఏం వినబడదు. ఆ విధంగా అనమాట ఇది కూడా. నిద్ర అంటే ఆర్ద్రం కూడా వస్తుంది.
సో కృష్ణ నౌ వి గోయింగ్ ఆన్ ఫ్రమ్ వర్స్ 10 ఆన్వర్డ్స్ వి కవర్డ్ అప్ టు 9th వర్స్ అండ్ వి గోయింగ్ టు కవర్ అప్ టు 18th వర్స్ టుడే. టుమారో మార్నింగ్ విల్ కవర్ సమ్ ఆఫ్ ద వర్సెస్ అండ్ టుమారో ఈవినింగ్ విల్ కంప్లీట్ కృష్ణ బుల్లింగ్.
ఈ రోజు మనం 18 శ్లోకాల వరకు పూర్తి చేద్దాం, రేపు ఉదయం కొన్ని శ్లోకాలు, తర్వాత సాయంకాలం కల్లా కృష్ణ అనుగ్రహిస్తూ మొత్తం పూర్తి చేద్దాం.
సో ఇన్ ది సమ్ టైమ్స్ దేర్ ఇస్ ఆల్వేస్ అ కాంపిటీషన్ బిట్వీన్ ద 3 మోడ్స్, దే ఆల్వేస్ ఇన్ అ ఫ్లక్స్, ఇట్ ఇస్ నాట్ కాన్స్టెంట్, ఇట్స్ అ ఫ్లో, బికాస్ కర్మ ఇస్ ద సమ్ టైమ్స్ ఆర్ ఇంప్రెషన్స్ అండ్ గుడ్నెస్ విల్ కమ్ టు ద ప్రామినెన్స్ suppressing rajaguna and tamaguna. Somebody will be very kind, they'll be very generous, they will even follow superiors for some time. This is all, they may be detached for this time being, just like samshan ghat vairagya. That means when somebody dies in the family, for the time being everybody is detached. Why, what is this human life, what is the use of it, that kind of, why should we accumulate? But after 2 days they are fighting for the property of the man who died. So the three modes are always competing because of the past impressions. Nobody can be in pure one of the three modes. It's not possible in the material world. There is always some component of tamoguna and rajoguna, even in when the predominant mode is sattvaguna.
Ee gunalu undave mood ante moodutlo okadani meda okati poti okadani meda okati adigiminchalani poti jarugutundi. Oka vyakti panulu chestunappudu ఈ గుణాల యొక్క పోటీ ప్రభావం ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే అతను గత జన్మలో పోగు చేసుకున్నటువంటి కర్మల ముద్రల వల్ల అతనికి ఈ గుణాల మీద పోటీ అనేటువంటిది సహజంగానే జరుగుతుంటుంది. ఒకసారి సత్వగుణం రజగుణాన్ని తమగుణాన్ని పూర్తిగా తొక్కిపడ్డే అధీనంలో ఉంటుంది, అప్పుడు అతను దయామయుడిగా జాలి చూపించేవాడుగా విశాల హృదయుడిగా అందరితో మంచిగా పోదాం అనుకుంటాడు, పెద్దవాళ్ళు మనం గౌరవించాలంటాడు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఈ గుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆ శ్మశాన వైరాగ్యం అనేది అంటారు, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంట్లో ఎవరైనా కనుక కాలం చేస్తే అప్పుడు శ్మశాన వైరాగ్యం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు, ఆ బాధలో ఇచ్చి ఏముందండి మానవ జీవితం, ఏముంది పాడు జన్మ, ఏముందండి ఈ ఆస్తులు ఈ పాస్తులు ఇవన్నీ పోయేటప్పుడు ఎత్తుకుపోతాం ఇవన్నీ అని చెప్పంటారు. పోయేటప్పుడు ఎత్తుకుపోతాం ఇవన్నీ అన్నవాళ్ళు 2 రోజుల తర్వాత పోయినోడి ఆస్తు బస్సుల గురించి విపరీతంగా అనుకుంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి శ్మశాన వైరాగ్యం చేత ఆ కాసేపు మాత్రం వాళ్ళకి పనిచేస్తుంది అది. అలా ఈ గుణాలు అనేటువంటివి కూడా ఏం చేస్తుంటారంటే, ఈ ప్రపంచంలో ఎవడు స్వచ్ఛంగా ఒకే గుణం పొందినోడు ఎవడో ఒకడు ఉన్నాడు. ఎప్పుడు గుణాలు ఒకదాని మీద ఒకటి పనిచేస్తూనే ఉంటాయి. ఎంత సత్వగుణంలోనూ అతనికి కాస్తంత రజగుణం కాస్తంత తమగుణం ఉండనే ఉంటుంది అనమాట.
సో వీ కెన్ ద పాయింట్ ఇస్ దాట్ వీ కెన్ కల్టివేట్ అ పర్టిక్యులర్ మోడ్ ఆఫ్ నేచర్ ఇఫ్ యూ వాంట్ టు, అండ్ ఇట్ రిక్వైర్స్ అ సర్టన్ హ్యాబిట్ ఆర్ ప్రాక్టీస్. కృష్ణ సేస్ ఇన్ ద భగవద్గీత, అభ్యాస యోగేన యుక్తేన, అభ్యాసేన తుకౌంతేయ వైరాగ్యేన చక్రీయతే. If you want to control the mind, that means it's a goodness activity, shama. And for that you need a certain type of practice. Similarly, rajaguna requires a certain type of practice. Rajaguna requires that you should disobey the authorities. You have to practice that. How to disobey, how to achieve more, how to show that you are a great man, how to be recognized. These are different aspects of rajaguna. You have to cultivate it if you want to become expert in it. Similarly, tamaguna also you have to cultivate. You have to postpone, you have to sleep a lot, you have to complain, you have to cry for everything. So some people practice like that. For everything they will complain. Even when they have got nice things, they find something that is not right. So this is called tamaguna. Even though there are so many wonderful dishes in front of you, one dish which may not be all right, you will be only talking about that. In the same way, so many things are well in life, we won't be focusing on those things, but you'll be focusing on one or two minor things which are not well and lamenting over it.
ఇంకొకటి ఏమిటంటే విషయం ఇక్కడ, కావాలంటే ఏదైనా ఒక గుణాన్ని మనం ప్రత్యేకించి మనలో సంతరించుకోవడానికి మనం దాన్ని పెంపొందించుకోవచ్చు. ఒకే గుణం నాకు ఇది కావాలంటే దాన్ని అలవాటు చేసుకోవచ్చు. ఎలా అంటే కొన్ని రకాలైన అభ్యాసాల ద్వారా, కొన్ని రకాలైన అలవాట్ల ద్వారా ఆ గుణాన్ని మనలో మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ సత్వగుణాన్ని మనం తల తయారు చేసుకోవాలనుకోండి, శమ ఇంద్రియ నిగ్రహం అనేది సత్వగుణానికి సంబంధించింది. అభ్యాసం ఏమైనా ఇక్తేనని చెప్పినట్లుగా దానికంటే ఒక అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే అది అలవడుతుంది. అలాగే రజోగుణాన్ని అలా పెంపొందించుకోవాలి, దానికంటే ఒక అభ్యాసం చేయాలి. అది కూడా అభ్యాసం చేస్తే వచ్చేది, ఊరికి వచ్చేది కాదు, ఏమిటి అభ్యాసం చేయాలి? ధిక్కరించాలి, ఉల్లంఘించాలి, నిరసించాలి, యాజమాన్యాన్ని కాదనాలి. అలాంటివన్నీ నేర్చుకుంటూ ఉండాలి, అలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అందులో నేను గొప్పవాడిగా ప్రకటించుకుంటూ ఉండాలి, నాకన్నా మించినోడు లేడని చెప్పేసి అన్ని కూడా మనం చూపించుకుంటూ ఉండాలి. అలాంటివి వస్తేనే రజగుణం మళ్ళీ అభివృద్ధి అవుతుంది, లేకపోతే కాదు. అభ్యాసం చేయాలి. మరి తమగుడు అది సంపాదించిన దానికి ఒక అభ్యాసం కావాలి. దానికి అభ్యాసం కావాలి విపరీతంగా నిద్రపోవడం, లేకపోతే ఊరికినే ప్రతిదానికి చీటికి మట్టి గిల్లి గజ్జలు పెట్టుకోవడం, లేదంటే ఎప్పుడు ఏదో ఒక ఫిర్యాదు చేస్తూ ఉండడం, లేకపోతే నాకు అస్తలేదు ఇస్తలేదు అని చెప్పేసి ఉండడం, అనవసరంగా తగువులు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడాను దానిలో చేస్తూ ఉండాలి ఆ తమగుణంలో. అంటే ఏమిటంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్ని బాగున్నా కానీ ఏదన్నా చిన్నది బాగోలేదు పట్టుకొని ఇది బాగోలేదని చెప్పి దాని గురించి 10 సార్లు వాళ్ళు ప్రస్తావిస్తారు. ఇప్పుడు ఒక ఆహారం వంటకాలని ముందు పెట్టారు, అన్ని రుచికరంగా ఉన్నాయి, ఏదో ఒక కూర బాగోలేదంటే ఆ బాగోలేదు కూర గురించి తినంతసేపు మాట్లాడతాడు. అట్లా జీవితంలో ఎన్నో భగవంతుడు మంచివి ఇచ్చుంటాడు, అవన్నీ గురించి పట్టించుకుంటూ ఒకటి రెండో చిన్నవి బాగలేదంటే వాటి గురించి అతను ప్రస్తావిస్తాడు. ఇదంతా తమ కూడా అభ్యాసం. అభ్యాసం చేస్తే ఇలాంటి కూడా అలవాటు అవుతాయి.
సో హౌ డు వి నో విచ్ మోడ్ ఆఫ్ నేచర్ వీఆర్ కల్టివేటింగ్? వీ కెన్ నో సంథింగ్ బై ద ఎఫెక్ట్ ఇట్ ప్రొడ్యూసెస్. ఫలైన పరిచయత. ఇఫ్ యూఆర్ కల్టివేటింగ్ గుడ్నెస్, దెన్ ఆల్ ద సెన్సెస్ ఆఫ్ అవర్ బాడీ విల్ బి ఇల్యూమినేటెడ్ బై నాలెడ్జ్, విచ్ మీన్స్ దట్ వీ విల్ నో వాట్ ఈస్ ద రైట్ application of our senses, the eyes, the ears, the nose, the tongue, and the other senses of the body. They will all know exactly what is good for spiritual advancement and what is not good for spiritual advancement. Your eyes will definitely not stay on objects of sense gratification if you are cultivating goodness. Certain objects of sense gratification, you know it will lead to more and more greed and lust, so you will be able to restrict it. This is the meaning of when all the doors of the body are illuminated. Your eyes will automatically not go for improper sights. For a person who is cultivating goodness, for a person who is cultivating passion, it will go towards anything and everything will go towards sex desire. This is the bottom line of a person cultivating passion. And to enhance sex desire or man-woman relationship, He'll be engaged in that. And for a person who is in cultivating ignorance, the senses are so dull that he cannot comprehend even materially what is good for him.
నేను ఏ గుణాన్ని పెంపొందించుకున్నాను నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ గుణం వల్ల వచ్చే ఫలితాన్ని బట్టి తెలుస్తుంది. ఫలైన పరిస్థితి అంటారే, ఆ గుణం వల్ల ఏదైతే ఫలితం నా జీవితంలో కనబడుతుందో దాన్ని బట్టి నేను ఫలాన్ని కూడా పెంపొందించుకున్నాను అని చెప్పచ్చు. ఎవరైనా సరే సత్వగుణాన్ని పెంపొందించుకున్నారు, వాళ్ళకి ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానంతో ప్రకాశిస్తాయి. జ్ఞానంతో ప్రకాశించడం అంటే ఏమిటంటే ఈ కళ్ళకి, ముక్కులకి, చెవులకి, నోటికి, చర్మానికి, వీటన్నిటికీ కూడాను వీటికి సరైనటువంటి చేయవలసినటువంటి మంచి కార్యాలు అంటూ ఉన్నాయి. జ్ఞానంతో ప్రకాశించడం అంటే ఆ వ్యక్తికి ఏమిటంటే ఈ కళ్ళు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనేది పూర్తిగా స్పష్టంగా తెలుసుంటుంది. జ్ఞానంతో ప్రకాశించినటువంటి అర్థం ఏంటంటే కళ్ళు సహజంగానే ఇంద్రియభోగ కార్యాలను చూసినప్పుడు వెంటనే ఆ కళ్ళు అవి చూడగానే వెంటనే జ్ఞానం వస్తుంది. అవి చూస్తే ఎక్కువ కామం పెరుగుతుంది, లోభం పెరుగుతుంది, చూడకుండా ఏదో మంచిదని చెప్పి సహజంగానే ఇంద్రియాలు వాటి నుంచి వెనక్కి వచ్చేస్తాయి. చెవులు కానీ, నోరు కానీ, అన్ని ఇంద్రియాల జ్ఞానంతో ప్రకాశించడం అంటే అది సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకున్న వారికి అది సిద్ధిస్తుంది. ఎవరైనా సరే రజగుణాన్ని అభివృద్ధి చేసుకున్నారనుకోండి, ఆ ఫలితం ఏంటి? వాళ్ళు ఏం చేసినా, ఏం చూసినా, చివరికి ఏం మాట్లాడినా చివరికి అన్ని పోయి అక్కడే నిలుస్తాయి. ఎక్కడ? మైదనం దగ్గర నిలుస్తాయి అనమాట. రజగుణం యొక్క మూల సూత్రం, ఆధారం, పునాది అంతా కూడా మైదనమే. ఏం చేసినా కానీ అక్కడికే వాళ్ళు ఆలోచిస్తారు. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, దానివల్ల ఇంకా నేను అనర్థాలు పెరగడం, ఇవన్నీ కూడా. తమగుణంలో ఉన్న వ్యక్తికి ఏంటంటే ఆ తమగుణం పెంపొందించుకున్న వాడి దృష్టి అతనికి పూర్తిగా మందబుద్ధిగా తయారైపోతాడు. ఆధ్యాత్మికం పక్కన పెట్టాడు, భౌతికంగా తనకి ఏది మంచిదో కూడా అతనికి అర్థం కాదు. ఆ విషయంలో కూడా అతను మందబుద్ధుడై ఉంటాడు అనమాట. అది తమగుణం పెంపొందించుకుంటే వచ్చే ఫలితం.
అండ్ వన్ హూ ఇస్ కల్టివేటింగ్ గుడ్నెస్, he will experience a sense of happiness. In goodness there is some effort, but therefore there is some what you call parishram, but by and large there is a lasting happiness depending on the degree of goodness. We are speaking about material happiness now, is not the transcendental happiness. And in passion there is a lot of grief for a little bit of happiness. A lot of grief. You have to work hard to build a skyscraper building, for example. You have to break your back for many, many months. You have to do so many arrangements. But finally, you enjoy the building for 2 minutes only. Yes, actually. Because the building again starts to degrade. The nature of the things is like that. Of course, building a temple is different. Building something for sense gratification, we're talking about that. So, in that, the amount of effort required gives you a lot of grief. Because there are certain things you cannot do simply by your karma has only limited scope. If you work hard, doesn't mean that you'll get a lot of results. Generally, there is frustration because you are always trying to get more than what you can by karmic law, and you can't get that. Therefore, rest of the effort is simply sorrow only. If 1% is allowed, we are trying 100%. So you may get that 1% by karma. Remaining 99% is contributing to your grief.
ఇక్కడ సత్వగుణంలో ఉన్న వ్యక్తికి పరిస్థితి ఏమిటంటే తక్కువ పరిశ్రమలో అతను ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆధ్యాత్మిక ఆనందం కాదు, భౌతిక ఆనందం గురించి మాట్లాడుతున్నాం. సత్వగుణంలో ఉన్న వ్యక్తి భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. సత్వగుణంలో ఉన్న వ్యక్తికి కూడా కాస్త పరిశ్రమ అనేటువంటిది ఉంటుంది. దానివల్ల అతను చాలా దీర్ఘకాలికమైనటువంటి భౌతిక ఆనందాన్ని చవిచూస్తాడు. రజోగుణం ఉన్న వ్యక్తికి వస్తే ఏమిటంటే అతను తక్కువ ఆనందం కోసం దీర్ఘమైన పరిశ్రమ చేస్తాడు అనమాట. ఒక భవంతి ఉందంటే రజోగుణంలో వ్యక్తికి ఏమిటంటే చివరికి అతనికి క్షోభ పెరిగిపోతుంది, విపరీతమైన క్షోభ. ఎందుకనంటే చాలా కష్టపడి ఆ గోడలు ఇటుకలన్నీ కూడా తెచ్చి కట్టి ఒక పెద్ద భవంతి కట్టిన తర్వాత అనుభవించేది రెండు నిమిషాలే. నిజమే యథార్థం. ఎందుకంటే తర్వాత మళ్ళీ దానిలో మరమ్మతులు, అది ఆ భవంతి పడిపోవడం ఇది అది మొదలవుతుంది, మళ్ళీ అతనికి బాధలు మొదలవుతాయి. మందిరము భగవత్ సంబంధం అనేటువంటి నిర్మాణాలు కట్టడాలు అవి వేరే. ఒక ఇంద్రతృప్తి కోసం స్వార్థంతో ఒకటి ఎవరిని కట్టుకుంటున్నాడు అంటే అతను ఎంతో తీవ్రమైన దీర్ఘకాలిక పరిశ్రమ పొంది తక్కువ కాలం సగం సంతోషాన్ని పొందుతాడు. రజోగుణం లక్షణమే అదనమాట. చాలా దీర్ఘకాలం కష్టపడతారు, చాలా తక్కువ కాలం ఆనందం పొందుతారు. ఎందుకనంటే అక్కడ వ్యక్తికి చివరికి మిగిలేది రజోగుణంలో క్షోభ మిగులుతుంది. కారణం కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ వ్యక్తికి దక్కాల్సినటువంటి ప్రాప్తం అనేటువంటిది కర్మ ప్రాప్తం కొంత ఉంటుంది. వీడు రజోగుణంలో ఉండొచ్చు ఏం చేస్తాడంటే తనకు నిర్దేశించబడిన కర్మ సిద్ధాంతం కన్నా ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆడు ఎక్కువ పని చేసినా కానీ పనిచేసినంత ఫలితం వస్తుందో లేదు. కర్మ సిద్ధాంతం ఎంత ఉందో అంతే పనిచేస్తుంది. అతనికి 1% ఫలితం రావాలని నిర్దేశించింది కర్మ సిద్ధాంతం. ఇతను 100% కష్టపడతాడు, ఉన్న 1% ఫలితం పొందుతాడు, మిగతా 99% వృధా అయ్యి ఆ పరిశ్రమతో ఇది నాకు వృధా అయింది అని చెప్పి క్షోభిస్తూ ఉంటాడు. రజోగుణంలో ఉన్న వ్యక్తికి క్షోభ ఎక్కువ మిగులుతుంది అనమాట.
సో ఎ పర్సన్ హూ ఇస్ కల్టివేటింగ్ గుడ్నెస్ హీల్ బి సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్ ఫర్ మోస్ట్ పార్ట్ because he knows yehi sanspartha javoga dukhayone ayavate adyantavanta kaunteya nateshu ramate budha. He knows that sense gratification will always lead to trouble, and this is knowledge, and he is aware of this knowledge. Therefore he controls his senses successfully and enjoys a certain happiness from that control of the senses. So vacha vegam, manasa krodha vegam, jibba vegam, udropastha vegam. Depending on the extent of goodness that you are cultivating, you will succeed in controlling these urges of the body.
సత్వగుణంలో ఉన్న వ్యక్తికి ఏంటంటే ఇంద్రియ నిగ్రహం ఉంటుంది కాబట్టి దాని వల్ల కాస్త ఆనందం ఉంటుంది అతనికి. ఆనందం ఇంద్రియ నిగ్రహం వల్ల వస్తుంది. ఆ ఇంద్రియ నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంద్రియ భోగం అనేటువంటిది దుఃఖ భోగిస్తాం అనేటువంటి జ్ఞానం అతనుకుంటుంది. అది కూడా జ్ఞానమే. ఇంద్రియ భోగంలో మనం దిగితే అందులో చాలా దుఃఖం ఉందని తెలుసుకుంటూ కూడా జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల అతను జాగ్రత్తగా ఇంద్రియాలు నిగ్రహించుకోగలుగుతాడు. అలా ఇంద్రియాలు నిగ్రహించుకోవడం వల్ల అతను కొంత ఆనందాన్ని పొందుతాడు. ఇది సత్వగుణంలో ఉన్న వ్యక్తికి ఈ వాత్స్య వేగం, మనస్సు వేగం, క్రోధ వేగం ఇలాంటివన్నీ నిగ్రహిస్తాడు. జిహ్వా వేగం నిగ్రహించడం వల్ల అతనికి కాస్త ఆనందం ఉంటుంది.
ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ సంబడీ ఈస్ కల్టివేటింగ్ ప్యాషన్, వన్ ఇస్ కల్టివేటింగ్ ప్యాషన్, ఇన్ అదర్ వర్డ్స్ మోడర్న్ సొసైటీ ఎంకరేజెస్ ప్యాషన్. ఇఫ్ యూర్ వెరీ యాక్టివ్, ఇఫ్ యూర్ ద ప్రెసిడెంట్ దెన్ యూ బికమ్ సీఈఓ, ఇఫ్ యూర్ సీఈఓ దెన్ యూ బికమ్ మెర్జ్డ్ కంపెనీ సీఈఓ and so on. You want to keep on expanding your empire. This tendency is encouraged in the modern society. If you are 10th in class, become first in class. If you are first in class, go to a bigger college where you can be again first in class. So this kind of expansion of material activity and material enjoyment, one is cultivating it. So what are the symptoms of a person who is cultivating rajoguna? Lobha, pravritti, ఆరంభ కర్మణాం, అశమ అండ్ స్పృహ. దీస్ ఆర్ ద 5 సింప్టమ్స్ ఫర్ ది person and goodness, the definition is very clear. The definition is manifestation of knowledge in all the senses and happiness. And for a person and passion, the number of symptoms are increased. Alright? Number one, lobha means he is so attached to his possessions that he wants to increase his possessions. He is very, very attached to his possessions. There is a deep sense of possessiveness. So, even if he has supplied millions of other sense objects, he is not satisfied. For example, a child, he wants to play with a certain toy or a certain video game. Now, you give him anything else, he will not be satisfied. This is called lobha. You understand? You can give him 20 cars, but he wants one car, and if he doesn't get that car, toy car, then he cries, makes a big scene. Same way, we are also attached to a certain possessive object that we think is desirable for us. And when that desire comes in the heart, we cannot give it up. It just expands more and more and engulfs our whole consciousness. And if we don't get it, we become angry. Sometimes we find fault with devotees. Sometimes we walk away. All these are consequences of lobha.
సత్వగుణంలో ఉన్న వ్యక్తికి నిర్వచనం నిర్దిష్టంగా ఉంది. ఇంద్రియాలన్నీ జ్ఞానంతో ప్రకాశిస్తాయని, ఆనందంగా ఉంటాడని. మరి రజగుణంలో ఉన్న వ్యక్తికి అతనికి లక్షణాలు ఏమిటనేటువంటి చాలా చెప్తున్నారు. లోభం అని ఇంకా చాలా చెప్తున్నారు. ఇందులో మొట్టమొదటి చూద్దాం, లోభం అంటే ఏంటి? లోభం అంటే ఏంటంటే అసలు ఈ ప్రపంచం అంతా ఎలా ఉందంటే రజగుణాన్ని ప్రేరేపించేదిగా ఉంది. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న పదవిలో ఉన్న వ్యక్తిని ఇంకొంచెం ఉన్నతిచ్చి ఇంకో పెద్ద పదవి ఇవ్వడం, ఆ తర్వాత అనేక కంపెనీలకు నువ్వు అధికారి వచ్చి పెద్దగా పదవులు పెంచడం, ఇలా అతను ఏంటంటే ఉద్యోగాలు పదవులు పెంచుకుంటూ వెళ్లిపోవడం ద్వారా, భౌతికమైన ఉపాధులు పెంచుకుంటూ వెళ్లిపోవడం ద్వారా అతను రజగుణాన్ని పెంచేస్తున్నారు. ప్రపంచం ఏర్పాటే అలా ఉంది. ఇప్పుడు ఉన్నవాడు ఒక స్థితిలో ఉండకుండా ఆ స్థితిని పెంచుకుంటూ వెళ్తూ ఆ కుర్చీలు పెంచుకుంటూ వెళ్దామని చూస్తాడు. ఇప్పుడు లోభం అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన దానికి మనం బంధన పెంచుకున్న తర్వాత దాన్ని పెంచుకోవాలని చూస్తాం. దానికి బదులుగా ఇంకా మనకి ఒక కోటి ఇచ్చినా కానీ ఇష్టం ఉండదు. నేనేదైతే నా ఇంద్రియ తృప్తికి ఒకటి ఎంచుకున్నానో అదే నాకు కావాలి. దానికి మించి ఏది ఇచ్చినా కూడా నాకు ఇష్టం ఉండదు. ఒక పిల్లవాడు అతనికి ఏదైనా ఒక వీడియో గేమ్ లేదా ఒక కారు, చిన్నది ఆట బొమ్మ కారు, దాని మీద అతనికి ఆసక్తి ఉందనుకో, అతనికి అదే కావాలి. నువ్వు పక్కన 20 కార్లు తీసుకొచ్చి ఇచ్చినా కానీ, బొమ్మ కారులే 20 తీసుకొచ్చి ఇచ్చినా కానీ ఆయనకు ఆనందం ఉండదు. ఆ ఒక్క కారు మీదనే అతనికి ఆసక్తి, అది ఇస్తేనే అతనికి ఆనందం. లోభం అంటే ఇదనమాట. ఏదన్నా ఒక దాని మీద నిర్దిష్టంగా మనం ఇది నా ఇంద్రియ భోగానికి కావాలని చెప్పి దాని మీద మనం కన్నేస్తాం. ఇంకా అది తప్ప ఏది దొరికినా మనకి ఇష్టం లేదు, అది మాత్రమే దొరకాలి. అది కనుక నాకు దక్కలేదంటే దానికోసం విసుగు చెందుతాను, వేసారిపోతాను, కోపం చెందుతాను, కలిసి చెందుతాను, భక్తుల్లో లోపాలు పడతాను, బయటకు వెళ్ళిపోతాను. ఈ విధంగా ఏమవుతున్నానంటే ఈ మొత్తం సన్నివేశం అంతా కూడా దాని మీదనే దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. ఇది లోపం అంటే.
దెన్ ప్రవృత్తి. ప్రవృత్తి మీన్స్ హి వాంట్స్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ పొజిషన్స్. He's got one position and he's very strongly attached to that. But now he wants to increase the number of positions. Then Arambha Karvanam, he does all kinds of endeavors to increase the possessions. Ashama means he's uncontrollable. He will not listen to authority. He will even, you know, defy authority. Whatever he has to do, he will do in order to achieve what he thinks is good. Spruha means because he is uncontrollable, therefore he has got unlimited desires, material desires. And these desires are typically to build a big house, to have a big car, to have a big name. Even as a devotee, sometimes one wants to have a big name. This is actually a fact, because we come from the same stock into this Krishna consciousness. Previously we may have had these types of desires. So therefore those desires are still bothering us, spruha. So we have to understand that these are symptoms of Rajoguna. And those who are guiding, they have to understand how to transform this Rajoguna into Sattvaguna. A good example is firewood has fire in it, but it has to be brought out. So Bhagavatam says, Parthiva Dharuno Dhumas Tasmad Agni Straimaya Tamasastu Rajastasmat Sattvam Brahma Darshanam. So Better than firewood is smoke, and better than smoke is fire. So Raja associated, when Rajaguna is applied under proper guidance in Krishna's service, that is useful. For example, the smoke connected with the sacrifice has a purifying effect. But smoke connected with the automobile smoke has no purifying effect. So, although Rajaguna by itself is not very good, but when it is guided under proper authority, that Rajaguna can be useful. Previously, the Kshatriyas, not all of them were like Yudhishthira Maharaj. That kind of caliber is not so common. They are Rajarishis, pure devotees who became kings. But there were also other kings who had a significant component of passion. And in fact, that is one of the qualities of Kshatriya. He has passion. But when they are guided by goodness, then that passion is useful for building things and controlling things in service to Krishna. But the same controlling tendency, when it is not guided, it turns into communism or dictatorship and so on, where people become very, very cruel, violent, like Hitler or some other great ruler who misuses his power. So the same power is there, but when it is guided properly by Krishna conscious leadership, that power becomes useful. When the power is not guided properly, that becomes dangerous for the society.
రజోగుణం యొక్క లక్షణాలు ఇంకా ఏమిస్తున్నారంటే, లోభం, ఒక ప్రత్యేకమైన ఇంద్రియ భోగం నాకు కావాలి, దాన్ని నేను పొందాలి అని లోభం. దాని తర్వాత ఏమిటంటే ప్రవృత్తి. మరి ఆ విధంగా పొందాలంటే దానికోసం నేనేం చేయాలి, దానికోసం ఏమేమైతే చేయాలో అవన్నీ కూడాను చేయడానికి నేను సంసిద్ధం కావాలి, అనేక రకరకాలైనవి చేయడానికి నేను పూనుకోవాలి, ఇంకా రకరకాలైనవి దీనికి సంబంధించి పొందాలి, లోభానికి సంబంధించి. దాని తర్వాత ఏమిటంటే ఆరంభ అంటే ప్రయత్నం అనమాట. ఇక మరి పొందాలి అంటే రకరకాలం చేయాలని అర్థమైంది. రకరకాలం చేయాలంటే ప్రయత్నం చేయాలి కదా, ఆరంభం ప్రయత్నం మొదలు పెడతాడు. ఆ ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఏమవుతాడు అంటే అతను అందులో అశమ, అతనికి అణసలేనటువంటి కోరికలు, అంతులేనటువంటి అణసలేనటువంటి కోరికలు వచ్చేస్తుంటాయి దానివల్ల. దానివల్ల చివరికి ఏమవుతుంది, స్పృహ. స్పృహ అంటే అర్థం ఏంటంటే అతనిలో కోరికలు చాలా విపరీతమైనటువంటి తారాస్థాయికి వెళ్ళిపోయి ఉంటాయి. అవి నిరంతరం కూడాను ఒక ప్రవాహంలాగా అతన్ని మీద పడుతూ ఉంటాయి. ఇది రజగుణంలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు. ఈ రజగుణం వ్యక్తి యొక్క లక్షణాలు ఈ విధంగా మనం చెప్పుకునేటప్పుడు గుర్తించవలసింది ఏమిటి అంటే, ఈ రజగుణం అనేటువంటిది కనుక చక్కటి సత్వగుణంతో మార్గదర్శకత్వం చేయబడితే దానివల్ల ఖచ్చితంగా అది ఉపయోగితం అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత, భక్తులకు వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా పేరు ప్రతిష్టలు సాధించడం కోసం అది చేయాలి, ఇది చేయాలి, అది నిర్మించాలి, ఇది నిర్మించాలి అంటారు. అదేంటంటే రజగుణానికి సూచిక అది. ఎందుకంటే మనం కూడా వచ్చింది ఆ పాత రంగం నుంచే కదా, అందువల్ల అంటే కృష్ణ చేతుల ముందు అదే రంగంలో ఉన్నాం కాబట్టి అదే భావాలతో వచ్చేసి ఇక్కడ మనం ఆ పేరు ప్రతిష్ట కోసం ఆ ప్రయత్నాలు చేస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ అది రజగుణానికి మనల్ని ఈడ్చుతుంది. అందుకని ఏం చేయాలంటే, మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రజగుణాన్ని చాలా జాగ్రత్తగా నిర్దేశించాలి. ఇలా నిర్దేశించకపోతే ఏమవుతుంది అంటే అది తిరగబడుతుంది. ఆ చివరి అదే స్పృహ అని చెప్తున్నారు ఏంటంటే తిరగబడుతుంది అనమాట. తిరగబడి ఎక్కడికైనా ఎంతకైనా తెగించేస్తుంది అనమాట. సత్వగుణంలో ఉన్న వ్యక్తి కనుక జాగ్రత్తగా రజోగుణాన్ని నియంత్రిస్తూ ఉన్నట్లయితే దానివల్ల అది సక్రమంగా అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు యుధిష్ఠిర మహారాజు లాంటి రాజులు ఉన్నారంటే వాళ్ళు రాజర్షులు, శుద్ధ భక్తులు, తర్వాత వాళ్ళు శుద్ధ భక్తులుగా ఉండి రాజులైన వాళ్ళు. అలా కాకుండా మామూలుగా రాజులు ఉంటారు, వాళ్ళకి రజోగుణం ఉంటుంది. క్షత్రియ అంటే రజోగుణం సహజ నైజం కదా. ఆ రజోగుణాన్ని మనం చాలా జాగ్రత్తగా సత్వగుణంతో మార్గదర్శకత్వం ఇవ్వాలి. భాగవత ఉదాహరణ ఏం చెప్తుందంటే, కలప ఉంది అనుకోండి, కలపలో కూడా అగ్ని ఉంది కానీ చాలా కప్పబడిపోయిన స్థానంలో ఉంది, అది తమోగుణంతో పోలుస్తారు. పొగ వస్తోంది, దాన్ని రజగుణంతో పోలుస్తారు. అగ్గి వస్తోంది, దాన్ని సత్వగుణంతో పోలుస్తున్నారు. ఇందులో ఈ పొగ వచ్చే స్థానాన్ని రజగుణం అంటున్నాం కదా, ఈ పొగనే జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే అది కూడా ఉపయుక్తమే అవుతుంది. ఎలా అంటే, యజ్ఞంలో కూడా పొగ వస్తుంది, పొగ వచ్చినా కానీ అది అక్కడ శుభకరమైన వాతావరణానికి ఉపయోగపడుతుంది. వాహనాలు పోతున్నప్పుడు కూడా ఇంధనం వల్ల పొగ వస్తుంది, అదేం శుభకరమైన వాతావరణాన్ని కలిగించదు. అలా ఆ వ్యక్తిలో ఉన్న రజోగుణాన్ని సరిగ్గా నిర్దేశిస్తే మంచి ఉపయోగాలకి ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తిలో ఉన్న రజోగుణాన్ని సరిగ్గా నిర్దేశించకపోతే సత్వగుణంతో, దానివల్ల అది చెడు తీవ్రమైనటువంటి దుష్పరిణామాలకు దారితీస్తుంది అనమాట. హిట్లర్ లాంటి, అదే ఏ సామ్యవాదంగానో నియంతృత్వంగానో మారిపోతుంది. హిట్లర్ ఇలాంటి వాళ్ళంతా ఏం చేశారు, వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారనమాట. వాళ్ళు ఏం చేశారు, అధికారాన్ని సంపాదించి దాంతో వాళ్ళు అందరినీ కూడాను నియంత్రణతో పాలన చేశారు. రజగుణాన్ని నిర్దేశించలేదు, ఆ విధంగా తిరగబడింది అది.
సత్వగుణ అన్మిక్స్ సత్వగుణ ఇస్ కంపేర్డ్ టు మిల్క్ అండ్ రజగుణ ఇస్ కంపేర్డ్ టు మిల్క్ కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ సమ్ సవరింగ్ సబ్స్టెన్స్. సో దెన్ ఇట్ బికమ్స్ యోగర్ట్ ఆర్ కర్డ్. నౌ వన్స్ ఇట్ హస్ బికమ్ కర్డ్, దెర్ ఇస్ నో రివర్స్ ప్రాసెస్ అవైలబుల్ టు మేక్ ఇట్ బ్రింగ్ మిల్క్ అగైన్. దట్ ఈస్ నాట్ పాసిబుల్. You cannot bring milk out of, no matter how much you heat yogurt, there is no sweetening agent to bring milk back from yogurt. Very important point. So that means that this rajoguna, if you want to really bring sattva out of it, it is only possible when somebody who is in sattva guna or beyond sattva guna is filling the heart of this person who has got tamo rajoguna with transcendental knowledge. So the rajoguna which is there previously, that tendency is washed off and in its place fresh milk is filled. You cannot make barfi out of yogurt. It is not possible. No matter how much you go on cooking, nothing barfi will come out of it. In the same way, unless rajoguna is elevated, you cannot transform it by any amount of activity within rajoguna, unless there is an elevating influence where that consciousness itself is replaced by a different type of consciousness. The activity is not replaced, the consciousness is replaced. That is why I say the activity is good, but the consciousness with which that activity is done, that must be changed. And it cannot be changed by any amount of contact with rajoguna or tamoguna. It can only be changed when the consciousness is washed, brainwashed, Prabhupada would say. Somebody would charge Prabhupada, "You are brainwashing people." And Prabhupada would say, "Yes, your brain is so dirty, it needs washing." So our consciousness has to be washed by the pure words and the flow of pure words, because ours is very sticky. Very sticky. It is sticky for a long, long time. So with great force, you have to hear the words of a pure devotee or the chanting of a pure devotee who is beyond the modes of nature, at least who is situated in a high degree of goodness. When you hear the words of such a person, it washes off the bad consciousness. The activity will remain. That is his expertise. He does not change your activity, but he changes the consciousness. So you still may want to manage. You still may want to do different things. But now it is done with a different motivation. So it becomes a mode of goodness activity, although it is not not completely pure yet, but it is at least mode of goodness activity.
స్వచ్ఛమైన సత్వగుణాన్ని స్వచ్ఛమైన పాలతో పోలుస్తున్నారు. స్వచ్ఛమైన పాలతో పోలుస్తున్నారు, ఆ పాలలో తోడేస్తాం. ఆ తోడేసేటువంటి సన్నివేశాన్ని మనం రజగుణంతో పోల్చవచ్చు. తర్వాత తోడేసిన తర్వాత అది పెరుగవుతుంది, దాన్ని తమగుణంతో పోల్చవచ్చు. ఒక విషయం ఏంటంటే, ఒకసారి పాలు పెరిగిన తర్వాత మళ్ళీ పెరుగు పాలు చేయలేదు. నువ్వు దాన్ని పొయ్యి మీద పెట్టి ఎంత వేడి చేసినా కానీ పెరుగు విరిగిపోతున్నా కానీ అది పాలు అయ్యేటువంటి అవకాశం లేదు. అలా ఏంటంటే, ఒక వ్యక్తి ఆ రజోగుణంలో ఉన్నాడు. రజోగుణంలో ఉన్న వ్యక్తికి రజోగుణానికి సంబంధించి లేదా తమోగుణానికి సంబంధించి ఎన్ని కార్యక్రమాలు ప్రేరేపించినా కానీ ఆ వ్యక్తిని ఆ రజోగుణం నుంచి బయటపడరా, తీసుకురాలేము. ఏం చేయాలంటే, అతనికి సత్వగుణంతోనో లేదా సత్వగుణానికి అతీతమైన శుద్ధసత్వంతోనో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మార్గదర్శకత్వం ఇస్తేనే దానివల్ల అతను మారేటువంటి అవకాశం ఉంది. చైతన్యం మారుతుంది, అతను చేసే కార్యక్రమం మారదు. రజోగుణ కార్యక్రమం చేస్తాడు కానీ చైతన్యం మారిపోయి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, రజోగుణ అనేటువంటిది ఉంది కదా, దాన్ని మనము సరిదిద్దలేము, దాన్ని రూపాంతరం చెందించాలి. ఆ రజోగుణాన్ని తీసేసి ఆ చైతన్యాన్ని ఆ స్థానంలో మంచి సత్వగుణాన్ని, సత్వగుణ సంబంధించిన దివ్య జ్ఞానాన్ని చూపించాలన్నమాట. అందుకని దివ్య జ్ఞాన ప్రవాహం అనేటువంటిది ఆ శుద్ధసత్వంలో ఉండేవాళ్ళు, కనీసం మంచి సత్వగుణంలో ఉండేవాళ్ళు ఆ దివ్య జ్ఞాన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటే దానివల్ల ఈ రజోగుణం అనేటువంటిది ఏంటంటే కడగబడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాదులు అని ఒకరు అడుగుతారు, మీరు అందరి బుర్రలు కడిగేస్తారంటే కదా, ఆ విధంగా మీరు ప్రబోధిస్తూ ఉంటారంటే కదా అని చెప్పంటే, ప్రభుపాదులు ఎవరంటే మరి నిజమే కదా, ఎంత చెత్త పెరిగిపోయింది అది కడక, మరి ఇంకేం చేయాలి, అందుకని మేము కడుగుతున్నాము, అలా మేము బోధిస్తున్నాము అని చెప్పంటున్నారు. అలానే ఈ రజోగుణం అనేటువంటిది ఏంటంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి పట్టుకున్నటువంటి ఎప్పటి నుంచో పట్టుకున్నటువంటి జిడ్డు అనమాట. అది అంత తొందరగా పోదు. అది దాని ఆ జిడ్డు పోవాలంటే ఉధృతమైన ప్రవాహం కావాలి దాన్ని పోవాలంటే. అందువల్ల ఈ దివ్య జ్ఞానంలో ఉధృత ప్రవాహం వస్తే గానీ రజోగుణం అనేటువంటిది రూపాంతరం చెందించబడి రజోగుణ కార్యక్రమం ఉన్నా గానీ ఆ రజోగుణం అనేటువంటిది అందులో ఉండదు, చైతన్యం మారి ఉంటుంది కాబట్టి అది మంచి వాళ్ళకి ఉపయుక్తం అవుతుంది. ఇక్కడ చేయవలసింది ఏంటంటే శుద్ధ సత్తులు ఉన్నవాడో లేదా సత్వగుణంలో ఉన్న వ్యక్తో మనకి జ్ఞానం అనేటువంటి దివ్య జ్ఞానం ఇస్తూ ఉంటే ఆ విధంగా ఈ రజోగుణం అనేటువంటిది కార్యక్రమం రజోగుణమైన చైతన్య రజోగుణం లేకుండా కాస్త మంచిగా సత్వగుణ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంటుంది. అప్పుడు కూడా అతను నేను పలానా అజిబాజీ చేయాలి పలానా కార్యనిర్వహణ చేయాలి అనే ఉద్దేశాలు ఉన్నా కూడా అందులో రజోగుణ చైతన్యం ఉండదు, సత్వగుణ చైతన్యం ఉంటుంది, మార్గదర్శకత్వం ఉంది కాబట్టి.
సో ద కీ ఫ్యాక్టర్ దెన్ ఇస్ టు అక్సెప్ట్ ద డిక్టేషన్ ఆఫ్ హైయర్ అథారిటీ టు ఎలివేట్ అవర్ సెల్స్. ఇఫ్ వి డోంట్ అక్సెప్ట్ ద హైయర్ అథారిటీ దెన్ వి విల్ నాట్ బి ఏబుల్ టు డెలివర్ ద మైండ్ ఫ్రమ్ అబ్సార్ప్షన్ ఇన్ ద లోవర్ మోడ్స్ ఆఫ్ నేచర్. యూ కెన్ ట్రై యాజ్ మచ్ అస్ యు లైక్. It's not possible. It is like trying to lift up yourself by the bootlaces. As much as you try, it will only be frustrating.
కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నతమైనటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం సహాయం తీసుకుని మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. మనకు మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ గుణాల్లో ఉన్న వాళ్ళు మనల్ని మనం ఎంత ప్రయత్నం చేసుకున్నా మనల్ని ఉద్ధరించుకోలేము. మనం వాళ్ళ యొక్క ప్రయత్నం సహాయం ఉంటేనే మనల్ని మనం ఉద్ధరించబడతాం. ఇప్పుడు ఉదాహరణకు మనము మంచి బూట్లు దొడుకునే బూట్లు పట్టుకుని మనల్ని మనం మోసుకోవాలని మనల్ని మనం పైకి లేపాలని ఎంత ప్రయత్నిస్తే బూట్లు పట్టుకుని ఎంత లాగినా మనం ఎక్కడ పైకి లెగిస్తాం చెప్పండి, అది అవ్వదు.
సో ఇఫ్ యూ డోంట్ అక్సెప్ట్ దట్ హైయర్ అథారిటీ వాట్ విల్ హ్యాపన్ టు రజోగుణ? వెన్ దర్ ఇస్ ఫెయిలియర్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు తమోగుణ. యాంగర్ విల్ కమ్, ఫ్రస్ట్రేషన్ విల్ కమ్, ల్యాక్ ఆఫ్ డిజైర్ టు వర్క్ విల్ కమ్, లేజినెస్, ఇనర్షియా, inattention, negligence, all these negative consequences will come if Rajoguna is not properly elevated. That is why you find devotees sometimes switching between these two. They are hankering for something, and when they don't get the hankering, then they become into lamentation, crying, sleeping for days together. Somebody has to lift them up. Prabhuji, you are a very good devotee, please don't do like this. You have to give so many encouragements to bring them out.
ఈ రజోగుణాన్ని మనం సరిగా నిర్దేశించి దాన్ని చక్కటి దారిలో పెట్టకపోతే అది కనుక అలా వదిలేసి తిరగబడితే తమగుణం అయిపోతుంది. ఆ తమగుణం అయిపోయినప్పుడు అందుకని ఉన్నతమైనటువంటి ప్రామాణిక యాజమాన్యం యొక్క సలహాను వాళ్ళ యొక్క మార్గదర్శకత్వాన్ని ఎప్పుడు మనం తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే రజోగుణం తిరగబడి తమగుణం అయితే ఇంకా లక్షణాలన్నీ వస్తాయి. అలసత్వం అంట, స్వామరితనం అంట, మందుగుడిగా ఉండడం అంట, నిర్లక్ష్యంగా ఉండడం అంట, నిద్రపోవడం అంట, రకరకాలుగా కలచెందడం అంట, సహజంగానే వస్తాయి. ఒక వ్యక్తి యొక్క రజోగుణాన్ని సరిగా నిర్దేశించకపోతే ఏమవుతాడు అతను? అందుకే చాలాసార్లు భక్తులు ఈ సన్నివేశాలకు లోన్ అవుతుంటారు. చూడండి, దేనికోసం ప్రాకలాడుతారు? అది వాళ్ళకి దక్కదు. దక్కనప్పుడు ఏం చేస్తున్నారంటే దానివల్ల వాళ్ళకి దాని పట్ల ఏడుపు వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళు శోకిస్తారు. ఆ శోకించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రోజుల తరబడి మందు గొడిగా ఉండిపోతారు అనమాట. వాళ్ళు నిదానంగా ఉండిపోతారు, ఎక్కడికి గదలరు మెదలరు, పడుకునే ఉంటారు. మనం వెళ్ళాలి, ప్రభు ఏం భక్తుడు నువ్వు, ఎంత మంచి భక్తుడివి, నీ సంగతి మాకు తెలుసు కదా, లేగిసి కాస్త తిరుగు చెయ్యి అని చెప్పి అతన్ని బుజ్జగించాలి, అతన్ని సర్దిపుచ్చాలి, ఇవన్నీ చేయాలి.
ఇట్ బికమ్స్ లైక్ ఎ పారాప్లెజిక్ హూ హాస్ టు బి లిఫ్టెడ్ అప్ ఫ్రమ్ ద చైర్ జస్ట్ టు గెట్ అప్ అండ్ ఆఫర్ ఒబేసెన్సెస్. సో బికాస్ దట్ రజోగుణ ఇస్ నాట్ ప్రాపర్లీ డైరెక్టెడ్. సో మోస్ట్ ఆఫ్ అస్ హావ్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రజోగుణ అట్లీస్ట్ ఇన్ ద బిగినింగ్. The tendency to act, especially when you hear Krishna consciousness is world welfare activity, it can change everybody, the world will become a peaceful place. A lot of us get excited and then we think that I am going to be a reformer of the society. And then we join and then we do so many things, but finally Krishna consciousness is not a material activity. And therefore you don't get the satisfaction that you want to get because you acted in passion. The consequence will be depression. Or being left over, let down, you know, my authority did not support me. All these unwholesome thoughts will come into the mind.
ఎందుకంటే ఈ రజోగుణంలో ఉన్న వ్యక్తి స్థితి ఎలా ఉంటుందంటే ఇక అతనికి మనం అడిగింది అతను బుజ్జగించాలి, అతను కుర్చీలోంచి దండం పెట్టాలంటే మనం కుర్చీ ఎత్తాలి, అలా అయిపోతుంది అతని పరిస్థితి. అందువల్ల ఏంటంటే చాలాసార్లు జరుగుతుంటుంది. కృష్ణ చేతనం అంటే కార్యక్రమాలు కదా, కార్యక్రమం చేయడం అంటే అది రజోగుణానికి సంబంధించినటువంటిది, అంటే ఉద్రేకంగా ఉత్సాహంగా కార్యక్రమం చేయడం అంటే. మనం కృష్ణ చేతన ప్రారంభంలో వింటాం అనమాట, కృష్ణ చైతన్యం అనేటువంటిది ప్రపంచాన్ని ఉద్ధరించేటువంటి సంక్షేమ కార్యక్రమం, ప్రపంచంలో శాంతి సామరస్యాలు సౌభాగ్యాలు చేకూర్చాలంటే కృష్ణ చైతన్యం ఒకటే ఏకైక మార్గం. ఈ కృష్ణ చైతన్య జ్ఞానం ఒకటే ప్రపంచాన్ని ఉద్ధరిస్తుంది. ఇలాంటివన్నీ విని ఉద్రేకం వచ్చేస్తుంది. నేనే గొప్ప ప్రజా సంస్థనే, నేనే గొప్ప ప్రజా సంక్షేమ కార్యకర్తనే అని చెప్పేసి దిగిపోతాడు. అతని కృష్ణ చైతన్యంలో మొదలుకొని విపరీతమైన కార్యక్రమాలు చేస్తాడు, అది ఇది ఇది అని. చివరికి చేసినంతా రజగుణలో చేశాడు. కాబట్టి నేను గొప్ప ప్రజా సంస్కర్తనని చెప్పి మొదలుపెట్టిన వాడు చివరికి అందులో ఏ రకమైన సంతృప్తి పొందగా, ఏ రకమైనటువంటి ఒక అనుభవం లేక అతనికి, అతను చివరికి విసిగిపోతాడు. విసిగివేసరిపోయి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, యాజమాని నన్ను చూసుకోవడం లేదు, ఈ రకమైనటువంటి భావాలతో అతను ఏమవుతాడంటే వెనుకంజ వేసి పూర్తిగా అతను నిరుత్సాహపడిపోతాడు. ఇది సామాన్యంగా జరుగుతున్నటువంటి రజోగుణాన్ని సరిగా నిర్దేశించకపోవడం వల్ల ఆ విధంగా వచ్చింది.
సో వి హావ్ సీన్ సో ఫార్ హౌ ద మోడ్స్ ఆఫ్ బైండింగ్, హౌ యూ కెన్ కల్టివేట్ ఎ పర్టిక్యులర్ మోడ్ ఆఫ్ నేచర్ అండ్ హౌ కెన్ యూ అండర్స్టాండ్ విచ్ మోడ్ ఆఫ్ నేచర్ యూ ఆర్ కల్టివేటింగ్. Now, if you have been cultivating a certain mode of nature, the danger is that you may die in that mode of nature. And regardless of which mode of nature you die in, you have to take birth in the material world only. If you die cultivating the mode of goodness, that is a predominating mode of goodness, then you will go to the higher planets up to Brahmaloka. When your goodness is very fine, then you can go up to Brahmaloka. That means you have lived a perfect life of sannyasa for maybe 100 times, 100 births. Then you will live in Brahmaloka. Then if you are dying in the mode of passion with great hankering, then you will take birth in the middle planets where there is mixed misery and happiness. Mostly misery and a little bit of, you know, material happiness, so-called happiness, sweet rice mixed with sand. That is a middle planetary system. And lower planets, if you cultivate the mode of ignorance, then you will have to take birth amongst beasts and birds and trees and so on, where the consciousness is almost shankuchita or avrita, completely covered or mostly shrunken.
ఇప్పుడు మనం త్రిగుణాలు అనేటువంటివి ఇవి ఏ ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకుందాం. మనం ఏ గుణాన్ని ఎలా పెంపొందించుకోవాలనే తెలుసుకుందాం. నేను ఏ గుణాన్ని పెంపొందించుకున్నారా లేదా నాకు ఎలా తెలుస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. ఎలా తెలుస్తుందంటే దానికి వచ్చే ఫలితాన్ని బట్టి ఓహో నేను ఈ గుణం పెంపొందించుకున్నానని తెలుస్తుంది. సరే ఇవన్నీ బాగానే ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను పలానా గుణాన్ని పెంపొందించుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఈ పలానా గుణాన్ని పెంపొందించుకోవాలనుకుంటూ కనుక ఈ ప్రయత్నంలో ఉండగా నేను కనుక శరీరం వదిలేస్తాను అనుకోండి, పెద్ద ప్రమాదం ఉంది. ఇక్కడ ఆ గుణాన్ని పెంపొందించుకుంటూ నేను శరీరాన్ని వదిలేస్తాను కాబట్టి మళ్ళీ ఆ గుణానికి తదనుగుణమైనటువంటి జన్మనే తీసుకోవాలి. ఉదాహరణకి సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ నేను శరీరం వదిలేస్తే దానికి సమర్థమైన జన్మ తీసుకోవాలి. సత్వగుణంలో సునిశ్చితమైనటువంటి స్వచ్ఛమైన సత్వగుణం పెంపొందించుకుంటే మహా అయితే బ్రహ్మలోకంగా వెళ్ళొచ్చు. అంటే ఇంక అందులో ఏ విధమైనటువంటి ఇది లేకుండా 100 జన్మలు స్వచ్ఛమైన సన్యాస జీవితాన్ని పాటిస్తే అది మంచి సత్వగుణం అంటారు. దానివల్ల బ్రహ్మలోకం దాకా వెళ్ళొచ్చు. అలా కాకుండా జీవితంలో నేను రజగుణాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానివల్ల మధ్యమ లోకాలు సుఖ దుఃఖాలు విస్తృతమైనటువంటివి, చెప్పాలంటే ఎక్కువ దుఃఖమే తక్కువ సుఖం, అంటే ఇసుక కలిపిన పాయసానులాగా అలాంటి లోకాలకు పోవాల్సి వస్తుంది. లేదు నేను తమగుణాన్ని అభ్యాసం చేస్తున్నాను అంటే ఇంకా అదమ జన్మలకి జంతు జన్మలు తర్వాత వృక్ష జన్మలు ఆ జన్మలో చైతన్యం ఎక్కువగా ఆవృతంలోనూ సకుచితంలోనూ ఉంటుంది. తమగుణాన్ని కనుక నేను పెంపొందించుకుంటే ఆ జన్మలకు వెళ్లాల్సి ఉంటుంది.
సో దట్ ఈస్ ది ఫైనల్ స్టేట్. నౌ దేర్ ఆర్ ఇంటర్మీడియట్ స్టేజెస్. యాస్ యు లివ్ ఇన్ దిస్ లైఫ్ ఆల్సో యూ గెట్ డిఫరెంట్ రిజల్ట్స్ డిపెండింగ్ ఆన్ వాట్ యూర్ కల్టివేటింగ్. ఇఫ్ యూర్ కల్టివేటింగ్ గుడ్నెస్, you experience a sense of happiness. It is relatively pure in this world and therefore you experience a sense of happiness. That is the immediate or intermediate result. And if you cultivate passion, the result is misery. Mostly misery and a little bit of happiness. In the beginning there is a sense of happiness. You accomplish something. But after that you maintain that which is created out of passion, very difficult. That which is created in goodness, that is easy to maintain. But that which is created out of passion, very very difficult to maintain. And as far as tamoguna, if you cultivate that, the result is more and more ignorance. This is a very peculiar thing, that in rajoguna, the result is tamoguna. In sattoguna, the result is sattoguna. But in tamoguna, the result is in tamoguna only. So whatever you experience in the tamoguna, if you cultivate it, there is no sense of happiness at all. Even while you are, it is like that sadhu was going and giving blessings to different people. When he came to the butcher, he did not know what blessing to give him. To make him live long is also a problem. To make him die also is a problem. So he said, "My dear butcher, neither you die nor you live. Because if he lives on, his life is more miserable. If he dies also, he is going to go to hell. So what blessing to give him? No idea." So when you cultivate tamoguna, inactivity, laziness, and lamentation, anger, frustration, these things will always lead to more and more of such things. One has to be very careful not to get into too much frustration. When you are getting like that, somehow or the other, step up, raise your hand, take the association of uplifting association. Do not dwell in it. And don't hide things. One of the features of tamoguna is that you cannot be honest. In rajoguna, one is honest if things are going well and dishonest when things are not going well. That is rajoguna. In sattvaguna, one is always honest regardless of whether things are going well or not. He can always tell the truth. "My dear Prabhuji, I am really struggling hard. I am not really doing so well. Please help me." This honesty will be there in sattvaguna. In rajoguna, when results are good, he is very honest. He display, "See, I have done so much book distribution, so much prasadam distribution." But when results are not good, he is in the room somewhere. He is not coming out. So when there is a tendency to hide, that means you are infected with tamoguna.
Ikkada ee satagunalo unna vyakti satagunanni pempondinchukodam anetundi ee pravanchalo polisthe satagunalo vyakti ki manchi aanandam vastundi. కానీ ఆనందం ఏం చేస్తుంది అంటే ఆనందం ఆ వ్యక్తిని సత్వగుణంలో ఉండేటట్టు చేస్తుంది, బాగానే ఉంటుంది. కానీ ఆనందం అనేటువంటిది అతన్ని ఈ సత్వగుణంలోనే ఉంచుతుంది. రజగుణంలో ఉన్న వ్యక్తికి ఏమో ప్రారంభంలో అతనికి ఎక్కడ కొంచెం ఆనందం ఉంటుంది, కానీ తర్వాత అతను ఆనందాన్ని పోషించాలని నిర్వహించాలని ప్రయత్నిస్తే దుఃఖంగా మారుతుంది. సత్వగుణానికి రజగుణానికి వ్యత్యాసం ఏంటంటే, సత్వగుణంలో వ్యక్తి తన దగ్గర ఉన్న ఆనందాన్ని పోషించగలుగుతాడు, ఆనందం వేస్తుంది. రజగుణంలో వ్యక్తి వాడికి దొరికిన ఆనందాన్ని పోషించాలని చూస్తే దుఃఖం వస్తుంది. ఆ విధంగా అది చివరికి దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే, సత్వగుణం, రజగుణం, తమగుణం అనేటువంటి ఈ గుణాల్లో ఉన్న వాళ్ళు శరీరం వదిలేస్తే పట్టేటువంటి గతుల గురించి చెప్పుకున్నాం. ఈ శరీరంలో ఉండగా కూడాను ఈ గుణాల వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు శరీరం ఉండగా సత్వగుణంలో వాడికి ఆనందం ఉంటుంది, రజగుణంలో వాడికి కొద్దిగా ఆనందం ప్రారంభంలో, తర్వాత దుఃఖమే ఉంటుంది. ఇక తమగుణంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడాను ఈ అలసత్వం అని, నిద్ర అని, సోమరితనం అని, నిర్లక్ష్యం అని, ఎక్కువగా కలచతనం అని, నానా విధాలుగా కష్టపడడం అని, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వస్తాయి అనమాట ఈ తమగుణంలో ఉండే వ్యక్తులకి. తమాష ఏంటంటే, సత్వగుణంలో వ్యక్తి అతను ప్రయత్నం చేస్తే ఫలితం సత్వగుణమే వస్తుంది. రజగుణంలో వ్యక్తికి ఫలితం చివరికి అతను తమగుణకు పోతాడు. తమగుణంలో వ్యక్తి ప్రయత్నం చేయడం వల్ల తమగుణంలోనే ఉంటాడు. ఈ మూడు వ్యత్యాసాలు మనం గమనించాలి. గమనించి మనం ఏం చేయాలంటే, మనం ఆ వ్యత్యాసాలను ఎప్పుడు కూడా స్పష్టంగా తెలుసుకుని ఉండాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైతే వ్యక్తి, ఇప్పుడు ఈ ఉదాహరణకు నిజాయితీ విషయం చూద్దాం. తమగుణంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికి నిజాయితీ అనేటువంటిది ఎప్పుడు ఉండదు. ఎప్పుడు అతను నిజాయితీగా ఉన్నాడు అనమాట, ఏ సందర్భాల్లో కూడా. అదే రజగుణంలో వ్యక్తి అనుకోండి, పరిస్థితులు బాగుంటే నిజాయితీగా ఉంటాడు, పరిస్థితులు ఏమాత్రం అనుకూలించలేదని తెలిసిందంటే నిజాయితీని కోల్పోతాడు. సత్వగుణంలో వ్యక్తి ఎప్పుడు నిజాయితీగా ఉంటాడు, అతను సత్వగుణంలో వ్యక్తి ఉన్నది చెప్పేస్తాడు, "ప్రభు, మన పరిస్థితి ఏం బాగలేదు, ఇంకా నేను కృష్ణయుతులు ఎదగలేదు, కష్టపడుతున్నాను, ఘర్షణ పడుతున్నాను ఎదగడం కోసం, నాకు సహాయం చేయండి" అని చెప్పి చెప్పేస్తాడు. అదే రజగుణంలో వ్యక్తి అనుకోండి, "పరిస్థితులు బాగుండండి, బాగా జరిగితే అది చేశాను ప్రభు, ఎన్ని పుస్తకాలు చేశాను చూడండి, ఎంత చేశాను చూడండి సేవ అంటాడు. పరిస్థితులు బాగాలేదంటే ఖర్చు మేరలో కనపడ్డు, ఎక్కడ గదిలో దాక్కుని ఉంటాడు. అదే తమగుణంలో వ్యక్తి ఎప్పుడూ నిజాయితీ లేకుండా ఉంటాడు. ఈ విధంగా ఏమంటారంటే, ఉన్న విషయం ఏంటంటే చెప్పడం, ఇక్కడ తమగుణం యొక్క లక్షణం పూర్తిగా విసిగిపోవడం. దయచేసి ఆ పూర్తిగా విసిగిపోయిన స్థితిలో ఎవరు ఉండొద్దు. ఆ పూర్తిగా విసిగిపోయిన స్థితిలో నివసించొద్దు అసలు. ఆ స్థితిలో ఉంటే కూడా చెయ్యెత్తి సహాయం కోసం అరిచి పెద్దవాళ్ళకి సహాయం తీసుకుని ఉన్న విషయం చెప్పి అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కానీ తమోగుణం యొక్క ప్రతిరూపమైనటువంటి విసుగు చెందిన స్థితిలో మాత్రము, ఆ నిరుత్సాహ స్థితిలో మాత్రం ఎవరు ఉండకూడదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి.
సో ఇన్ వన్ సెన్స్ వీ కెన్ సే the cultivation of goodness depends on how honest you can be, how truthful you can be. And the cultivation of darkness or ignorance depends on how much you are trying to hide the truth. So, especially when you hide the truth from superiors, that is the time that you should know that you are in trouble. And if you correct it in the beginning itself, you can. It will not be so painful. But if you hide and hide and hide, it becomes painful, and at some times it becomes very embarrassing. Suddenly you have to hide yourself completely from the devotees. You have to run away. Because you have been lying for 10 years, and suddenly it's too difficult to tell the truth. After 10 years, everybody is saying, Prabhuji, Prabhuji, and you are doing something mischievous. At that time, to accept that I am really not worthy of all this respect that you have given is very difficult. So you will have to just go and hide somewhere. So, to cultivate goodness, there has to be an open atmosphere where when somebody is able to open his heart, that is encouraged, and he is given some way to come out of that difficult situation in which he is, either by modifying his service or by giving him some association or by offering him some different situation where he won't be faced with the same sort of problems. So, cultivation of goodness, creating an environment of goodness, is a cooperative effort. It cannot be just done by one person. I can try to cultivate goodness, but if the environment is not conducive for goodness, I will not be able to cultivate it. And for spiritual life, it's extremely important to have a good environment. Otherwise, whatever you try, finally you will again absorb the lower modes of nature.
ఆధ్యాత్మిక అభివృద్ధికి మంచి వాతావరణం ఉండడం చాలా అవసరం. లేకపోతే చివరికి మళ్ళీ గుడాల్లోనే మనం బద్దీ అయిపోయే అవకాశం ఉంది. సత్వగుణం నాలో పెంపొందించుకోవాలంటే దేని ఒక్కటి ప్రయత్నిస్తే సరిపోదు. ఇది సమిష్టి కృషి చేయాలి. అందరూ కలిసి కృషి చేస్తేనే వాళ్ళ యొక్క సంఘటిత సహకారం వల్ల సత్వగుణం పెంపొందించుకోవచ్చు. అందరి సహకారం ఉండాలి ఇక్కడ. ఇప్పుడు సత్వగుణంలో ఉన్న వ్యక్తి సత్యసంధత నిజాయితీ ఉంటేనే సత్వగుణం పెంపొందుతాం. సత్వగుణం ఉంటేనే ఆధ్యాత్మికమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అందువల్ల సత్వగుణంలో ఉండే వ్యక్తికి మనం అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా సత్వగుణంలో ఉన్నాడు, అతను తన మనసులో ఉన్నటువంటి బాధ చెప్పుకోవాలనుకున్నాడు, చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. విని తర్వాత ఏం చేయాలి? అతనికి మంచి పరిష్కారం చూపించాలి. ఏ పరిస్థితుల్లో ఉండి ఆ బాధ పొందాడు, మళ్ళీ ఆ పరిస్థితులన్నీ రాకుండా వేరే చోటు పెట్టాలి. లేదు కనీసం అతనికి ఏ బాధ వచ్చిందో దానికి పరిష్కారం చూపించాలి. పరిస్థితులన్నీ మారుస్తావో, ఆ బాధను తగ్గిస్తావో, అతనికి పరిష్కారం చూపించాలి. అతను మనసు విప్పి నీకు విషయం చెప్పినప్పుడు నువ్వు శ్రద్ధగా విని ఆయన దగ్గర దానికి తగిన పరిష్కారం చూపించాలి. అప్పుడు సత్వగుణం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే వృద్ధి చెందదు. వాళ్ళు కూడా అప్పుడేం చేస్తారంటే విషయాలు దాయడం మొదలు పెడతారు. విషయాలు దాయడం మొదలైంది అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుందంటే ఇలా విషయాలు దాచుకుంటూ దాచుకుంటూ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం విషయాలు దాస్తున్నామో తమగుణం ప్రవేశించిందనేది అదే గుర్తు. ఆ విషయాలు దాయడం మొదలైంది అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఒక రోజుకి విషయాలు దాచి 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 చివరికి వ్యక్తులుగా మనల్ని మనమే దాచుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాడు అబద్ధాలు, చెప్పి 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 10 సంవత్సరాల తర్వాత ఈ 10 సంవత్సరాలు మనమే ఆయన ప్రభుజీ ప్రభుజీ అంటున్నాం. 10 సంవత్సరాల తర్వాత లేదయ్యా ఇంతకాలం నేను మీతో ఈ విధంగా ఉన్నాను అని చెప్పి 11వ సంవత్సరం 12వ సంవత్సరం ఉన్న నిజాయితీకి ఒప్పుకోవాలంటే పరస్కరించదు. అందుకని అప్పుడు వ్యక్తి అంతర్ధానం అయిపోతాడు ఎక్కడికో. అది జరగకుండా ఏం చేయాలంటే సత్వగుణాలు మనం పెంపొందించుకోవాలంటే మనం ఆ సత్వగుణ వాతావరణం కోసం సమిష్టి కృషి చేస్తే సాధ్యమవుతుంది.
సో ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి, దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇస్ కాల్డ్ డార్క్ ఏజ్ ఆఫ్ కలి. Why is it called dark? Because people are cultivating ignorance. They are very passionate, but by that passionate activity they are cultivating ignorance. And one of the most important symptoms, as we've discussed, of tamoguna is that people are very duplicitous. There is fighting over smallest things. There is cheating propensity. Cheating propensity is very high in this age. So unless the Krishna consciousness movement spreads all over the world, at least so that a small percentage of people will be able to situate themselves in goodness of high degree. And at least a very small percentage are in transcendental goodness. Unless this reference point is created in the society, there is no chance of actually turning the wheel of Kali Yuga into Satya Yuga. Satya Yuga means Sattva is predominating. Kali Yuga means Tama is predominating. So if you want to transfer the Kali Yuga into Satya Yuga, the only way it is possible is by culturing the mode of goodness by the activities of hearing and chanting. If hearing and chanting is the predominant mode, tada rajasamo bhava kamalobhadayasya chetayate ranavidham sitam sattve prasidati. Unless this process of hearing and chanting of Srimad Bhagavatam in the company of pure devotees is done, and that requires a certain lifestyle, you cannot hear properly unless there is goodness. If you are cultivating too much passion, you cannot sit and hear a class. It is not possible. During class, your mind will be racing to 20,000 things. This has not been done, that has not been done. Some people I have seen, they are making a list of things they have to do while class is going on. Of course, sometimes emergency is there, you have to do it. That is different. But as a habit, some people think that during japa time, they can make all the notes they want. So if you do like this, then it is very difficult to cultivate goodness. These activities are very pure activities. At that time, one should not compromise. One should be prepared for the purifying vibration to influence the heart, so that the rajoguna and tamoguna's effect will be reduced. Prabhupada is calling for this in this purport number 17. The mode of goodness causes knowledge. Knowledge means people will know things as they are. What does it mean that they will know things as they are? Number one, that you are an eternal servant of Krishna. Number two, that material existence is temporary. Number three, that there is no permanent happiness in this world. And number four, that the only way to attain the transcendental position is by coming into contact with pure devotees and learning. So only when you know these things as they are, then you can have an atmosphere of goodness in the society. Otherwise, atmosphere of rajoguna and tamoguna will prevail.
సత్తుగుణ వాతావరణాన్ని మనం సమాజంలో పెంచడానికి ప్రయత్నించాలి. అంధకార కలియుగం అని ఎందుకంటున్నారంటే, కలియుగంలో ఎక్కువగా తమగుణే ఉంటుంది కాబట్టి కలియుగని పిలిచేదే అలా పిలుస్తున్నారు. ఎందుకంటే జనాలందరూ చేసేది రజగుణ కార్యక్రమాలు, దానివల్ల అందరికీ ఏర్పడేటువంటి తమగుణం. ఆ తమగుణలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ సత్తుగుణం పెంపొందించుకోవడం అనేటువంటి చాలా కష్టం. అందుకని కృష్ణ చైతన్యం సరైన పద్ధతిలో మనం వ్యాప్తి చేస్తే, ఈ వ్యాప్తి చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే, కనీసం ప్రపంచంలో కొద్ది శాతం మంది సత్వగుణాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ సత్వగుణంలో నుండి కొద్ది శాతం అనే కూడా దివ్య స్థితిలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం ఈ ప్రపంచాన్ని ఈ కలియుగ స్థితి నుంచి సత్యయుగ స్థితి అనేది మనం మార్చవచ్చు. సత్యయుగ స్థితి అంటే సత్వగుణ స్థితి, కలియుగ స్థితి అంటే తమగుణ స్థితి. ఈ తమగుణ స్థితి నుంచి సత్వగుణ స్థితికి వాతావరణాన్ని మనం కలిగించాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అని అంటే, ఇక్కడ సత్వగుణాన్ని మనం ప్రతిపాదించేటువంటి శ్రవణ కీర్తనాల్ని మనం బాగా అవకాశం ఇవ్వాలి. భాగవతానికి శ్రవణ కీర్తనాలకు మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో, దానివల్ల సత్వగుణం అనేటువంటి వస్తుంది. శుద్ధ భక్తుల యొక్క సమక్షంలో భాగవతాన్ని శ్రవణం చేయడం, కీర్తించడం అనేటువంటిది వ్యక్తుల సత్వగుణాన్ని బాగా ప్రసన్నమయ్యేటట్లు, అతనిలో అది అభివృద్ధి చెందేటట్లు చేస్తుంది. కొద్దిమంది మనం చూస్తుంటాము ఈ రజగుణం అనేటువంటిది, ఆ సత్వగుణాన్ని మనం ఇంకోటి భాగవతాన్ని శ్రవణ కీర్తనాలు చేయడానికి సిద్ధమయ్యాం సరే, దాంతోపాటు జీవితాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. జీవితంలో కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలి. జీవితంలో కార్యక్రమాలు రజగుణంతో తమగుణంతో ఉంటూ ఈ సత్వగుణమైనటువంటి ఈ పని చేయాలంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి భాగవత ఉపన్యాసంలో కూర్చున్న రెండు విషయాలకి 20,000 పనులు గుర్తుకొస్తాయి. అది చేయలేదు, ఇది చేయలేదు, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది. కొద్దిమంది ఉపన్యాసంలో కూర్చొని చెప్పిన విషయాలు రాసుకోకుండా చేయాల్సిన విషయాలు బయటవి అవన్నీ రాసుకుంటూ కూర్చుంటారు. లేదంటే జపంలో చేయాల్సిన విషయాలన్నీ కూడా రాసుకుంటారు. అత్యవసర సేవలు లేదా అత్యవసర పరిస్థితులు రాసుకోవడం పద్ధతి అది. అదే అలవాటుగా అభ్యాసంగా చేస్తే మాత్రము ఆ జపం గాని లేకపోతే శ్రవణం గాని దేనికోసము? దివ్యమైన శబ్ద ప్రకంపన ద్వారా పవిత్రీకరణను ఆస్వాదించడము, స్వీకరించడం. పవిత్రీకరణ జరగాలని కోరుకున్న ఈ సమయంలో మళ్ళీ అవన్నీ కూడా పనులన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం వల్ల అది వారికి అంత సమంజసం కాదు. ఈ అన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలంటే, శ్రవణ కీర్తనం అనే సత్వస్థితి ఇక్కడ మనం పెంపొందించేటట్లుగా ప్రయత్నం చేస్తే దానివల్ల మనకు కొంచెం ఉపయోగం అనేటువంటిది ఉంటుంది.
సో వి షుడ్ నో దట్ ద కల్టివేషన్ ఆఫ్ గుడ్నెస్ విల్ కాజ్ నాలెడ్జ్ collectively and individually. The cultivation of passion will cause greed for more projects, more numbers. Numbers will be the main criteria in passion. One time when I was in IIT, personal story, sometimes good to tell you. Regularly there was application for higher posts, and just like everybody else, I used to send my application, and I told my head of department that the whole thing is just number game. And he said, yes, this yuga is number game. How many? Quality never counts. How many papers? How many PhDs? How many projects? How much money? These are the counting points. What is the quality of the things you did? Nobody ever asks. So in other words, if you encourage the mode of passion, then everything will be in terms of quantitative measurement only. If you encourage goodness, everything will be in terms of qualitative measurement. And if you encourage tamogun, everything will be in terms of madness. Madness means destruction, violence, destruction, and self-annihilating program. Things which are fighting amongst each other. When you encourage ignorance, that means duplicity. When you encourage duplicity or covering of truth, definitely there will be fighting. It is unavoidable.
కలియుగంలో వారు ఎదుర్కోవలసినటువంటి తప్పుగడ లక్షణం మొట్టమొదటిది ఏంటంటే ఈ కపటత్వం అనేటువంటిది. 17వ శ్లోక భాష్యంలో కూడా ప్రభువు చెప్తున్నారు, వ్యక్తికి సత్వగుణం ఉన్నప్పుడు విషయాలన్నీ యథార్థంగా స్పష్టంగా కనబడతాయంట. ఏమిటి విషయాలు యథార్థంగా స్పష్టంగా కనబడడం అంటే ఏమిటి? నేను భగవంతుని యొక్క నిత్యదాసుడని తెలుస్తుంది, భౌతిక శరీరం తాత్కాలికం తెలుస్తుంది, భౌతిక ఆనందం అనేటువంటిది తుచ్చమైనది తెలుస్తుంది. భగవత్ సాన్నిధ్యం చేరుకోవాలంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటేనే సాధ్యమవుతుంది, వాళ్ళ యొక్క మార్గదర్శకత తీసుకుంటే సాధ్యమవుతుంది తెలుస్తుంది. ఇవి విషయాలు యథాతథంగా తెలియడం అంటే ఆ జ్ఞానం సత్వగుణంలో వస్తుంది కాబట్టి మనం సత్వగుణ ప్రేరణ కోసం ప్రయత్నించాలి. ఇక్కడ మనం ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సత్వగుణంలో ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా జ్ఞాన సముపార్జన అనేది జరుగుతుంది బాగా. రజగుణంలో ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా ఏంటంటే అతనికి ఈ లోభం అనేటువంటిది సంఖ్యా సముపార్జన జరుగుతుందని చెప్పొచ్చు. వారికి అంకెలు పెంచుకునేది ఎక్కువ, నేను అది ఎన్ని చేశాను, ఇవన్నీ చేశాను, అవి ఎన్ని సాధించారు, ఇవన్నీ కూడా పెట్టారు. ఉదాహరణ చెప్తున్నారు, అప్పుడులో నేను ఐఐటీలో పనిచేసేటప్పుడు ఉద్యోగాల కోసం పై పదవుల కోసం భయంకరమైనటువంటి పోటీ ఉండేది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క అర్హతలన్నీ పంపించేవాళ్ళు అనమాట. ఆ అర్హతలన్నీ చూస్తే పై పదవులు వస్తాయని. అర్హతలన్నింటిలో కూడా ఏమిటంటే అక్కడ జరిగేది దాన్ని కలియుగాన్ని అంకెలాట అంటారంట. అంకెలాట అంటే ఎన్ని అంకెలు, ఇతను ఎన్ని పిహెచ్డీలు చేశాడు, ఎంతమందికి ఇతను విద్యాశిక్షణ ఇచ్చాడు, ఎన్ని విజయాలు సాధించాడు, ఎన్ని ర్యాంకులు సాధించాడు, కాలేజీకి ఎంత డబ్బు సంపాదించాడు. ఈ అంకెల్లోనే వ్యక్తి యొక్క ప్రతిభని లెక్క కడుతున్నారు, కానీ నాణ్యతలు ఎవరు లెక్క కడడం లే. ఆ వ్యక్తి చేసిన పనులు ఎంత నాణ్యంకి ఎంత స్వచ్ఛంగా చేశాడు ఎవరికి లెక్కలేదు. అంకెలు సంఖ్యలోనే మనకు కావాలి. అందువల్ల ఏంటంటే మనం రజోగుణాన్ని ప్రేరేపిస్తే జనాలందరూ ఎలా తయారవుతారంటే సంఖ్యల కోసం తయారవుతారు. సంఖ్యలు ఎంత పెంచావా అదే మనకు విజయం అంటారు. మనం సత్వగుణాన్ని ప్రేరేపిస్తే జనాలు నాణ్యత కోసం ప్రయత్నిస్తారు, నాణ్యతలో వాళ్ళు ప్రేరేపితులు అవుతారు. ఇక తమగుణాన్ని ప్రేరేపించావా దానివల్ల జనాలు ఉన్మత్తులుగా తయారవుతారు అనమాట, పిచ్చివాళ్ళుగా తయారవుతారు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ చూసినా విధ్వంసం, వినాశం, ఏం చూసినా కానీ పూర్తిగా గందరగోళం, అయోమయం, కలహాలు, రకరకాలైనటువంటి గొడవలు ఇవన్నీ వస్తాయి అనమాట.
సో ఇన్ తమగుణ వి క్వారల్, వి గో టు కోర్ట్, వి ఫైట్, ఆల్ దీస్ థింగ్స్ ఇస్ బికాస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ తమగుణ.
తమగుణ ప్రభావం చేతనే కలహాలని, న్యాయస్థానాలని, వివాదాలని, వాదోపవాదాలని, ఈ కపటము సత్యాన్ని దాచిపెట్టడం, ఇది ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ కలహం వచ్చి తీరుతుంది అంతే.
సో దేర్ఫోర్ వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ కన్క్లూషన్ దట్ కల్టివేటింగ్ గుడ్నెస్ ఈస్ అ వెరీ ఎఫర్ట్ఫుల్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ఇట్ డజంట్ హ్యాపన్ బై ఇట్ సెల్ఫ్ బికాస్ యూ హ్యావ్ టు గో అప్. గోయింగ్ డౌన్ ఇట్ హ్యాపన్స్ బై ఇట్ సెల్ఫ్ జస్ట్ లైక్ ఎనీథింగ్, వాటర్ ఆల్వేస్ గోస్ ఫ్రమ్ టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్. But to send water from bottom level to top level, you need a pump or you need somebody to pull you. So unless there is dedicated effort to cultivate goodness, automatically when there is goodness, quantity will come, but it will be qualitative quantity. Whereas when the emphasis is on quantity alone, without the quality, then it will always degrade to fighting. It is unavoidable because rajoguna, when not guided by proper quality, will lead to tamoguna only. Kamesha, krodesha, rajoguna samadhi.
Rajoguna ni sarayinatundi satyagunamtho ganaka manam disha nirdesham cheyakapothe kachithanga adi em chestunnarante adi manalni digijarustundi, adi kachithanga em chestunnarante vinashananiki daritistundi anamata. Endukante rajoguna ki naisam etuvantadi kamesha krodesha ani shlokam prakaranga cheppabadinattluga ikkada manam gurtunchukovalsindi emantante సత్వగుణం పెంపొందించుకోవడం అనేటువంటిది అది ప్రయాసంతో కూడినటువంటి, ప్రయత్నంతో కూడినటువంటి విషయం అది. ఎందుకు? ఒక వ్యక్తి దిగజారాలంటే కొత్తగా ఎవరు దిగజారాల్సిన అవసరం లేదు, ఇప్పటికే దిగజారుతూనే ఉన్నావు. నీరు పైనుంచి వస్తే కిందకి వెళుతుంది, ఎవరు కిందకి పంపించాల్సిన అవసరం లేదు, వదిలేస్తే కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని పైకి పంపించాలంటేనే దానికి పంపులని అవని ఇవని యంత్రాలని పెట్టాలి. ఆ విధంగా సత్వగుణాన్ని పెంపొందించుకుంటే పైకి వెళ్ళడం అది ప్రయత్నం కావాలి. దానికి ఈ రజగుణ తమగుణంలో దిగజారడం అంటే సహజంగానే దిగజారుతూ ఉంటారనమాట, చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే సంఖ్యకు పరిమాణానికి ప్రాధాన్యత ఇచ్చినంత కాలం రజగుణాన్ని పెంపొందించినట్లే, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తే సత్వగుణం పెంపొందించినట్లు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సత్వగుణానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అప్పుడు కూడా పరిమాణం వస్తుంది, నాణ్యతతో కూడినటువంటి పరిమాణం వస్తుంది, నాణ్యతతో కూడినటువంటి సంఖ్య తయారవుతుంది. కేవలం మనం సంఖ్య మీదనే దృష్టి కేంద్రీకరిస్తే నాణ్యత లేనటువంటి సంఖ్య తయారవుతుంది. రజోగుణంలో మనకు వద్దది, నాణ్యతతో కూడినటువంటి సంఖ్య తయారు కావాలంటే సత్వగుణాన్ని మనము బాగా ప్రతిపాదించుదాము, ప్రయత్నం చేద్దాం.
ఆల్దో డివోటీస్ ఆర్ సపోజ్డ్ టు బి ట్రాన్సెండెంటల్, జనరలీ దే యాక్ట్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ గుడ్నెస్, బికాస్ ట్రాన్సెండెంటల్ యాక్టివిటీస్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ఈవెన్ దోస్ హు ఆర్ వెరీ అడ్వాన్స్ జనరలీ దే యాక్ట్ ఇన్ గుడ్నెస్ ఎక్స్టర్నల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ దే కీప్ థింగ్స్ క్లీన్, ఇస్ అ మోడ్ ఆఫ్ గుడ్నెస్ యాక్టివిటీ. ఎ ట్రాన్సెండెంటలిస్ట్ కెన్ లివ్ నియర్ బాత్రూమ్ ఆల్సో అండ్ చాన్ పర్ఫెక్ట్లీ. గోర్కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ డిడ్ దట్ పబ్లిక్ యూరినల్ యూస్ టు చాన్. బట్ ఎ డివోటీ విల్ జనరలీ నాట్ డూ దాట్ బికాస్ ఫర్ ఆర్డినరీ పీపుల్ ఇట్ బి బ్యాడ్ ఎగ్జాంపుల్. సో ఈవెన్ దో డివోటీ మే బి ట్రాన్సెండెంటల్ ఇన్ సైడ్, ఈ జనరలీ లివ్స్ ఎక్స్టర్నలీ యాజ్ ఇఫ్ హిస్ ఇన్ గుడ్నెస్ రాదర్ దాన్ ఇన్ ట్రాన్సెండెన్స్.
భక్తుడు సహజంగా దివ్యస్థితిలో ఉన్నప్పటికీ కూడా బాహ్యంగా మాత్రం సత్వస్థితిలోనే వర్తిస్తాడు. ఎందుకంటే అతను దివ్యస్థితిలో వర్తిస్తే అందరికీ అర్థం కాదు కదా. ఇప్పుడు అందుకని సహజంగా బాహ్యస్థితిలో ఆయన శుచి శుభ్రత అంతా కలిగి ఉంటాడు. భక్తుడు ఉన్నాడు అనుకోండి, సత్వగుణ స్థితిలో ఉండి శుభ్రంగా పెట్టుకుంటాడు వస్తువులన్నీ కూడా. యథార్థంగా శుద్ధ భక్తుడు ఆ దివ్యస్థితిలో వాళ్ళకి శుభ్రత పనిలేదు. వాళ్ళు కావాలంటే మరుగుదొడ్ల పక్కన కూడా కూర్చొని హాయిగా హరేకృష్ణ మంత్రం జపం చేసుకోగలరు. గౌరకిషోర్ దాస్ బాబు చేశారు అలా, అది మనకు అర్థమవుతుందా? అది ఆదర్శప్రాయంగా ఉంటుందా? అందువల్ల శుద్ధ భక్తులు ఏం చేస్తారు అంటే వాళ్ళు దివ్యస్థితిలో ఉన్నప్పటికీ కూడా సత్వస్థితిలోనే వర్తిస్తూ మనకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. దాన్ని చూసి అనుగుణంగా మనం తయారవ్వాలనేటువంటిది ఉద్దేశం.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. వి హావ్ వన్ క్వశ్చన్ వి కెన్ టేక్.
ఏదైనా ఒక ప్రశ్న ఉంటే అడగచ్చు.
ఎస్ ప్రభుజీ. Your devotional service starts with Shravanam and Kirtanam, with pure. So how one can gradually come to the state of pure chanting and hearing in the mode of goodness? Very nice. So the two most important factors in coming to pure hearing and chanting, one is the association of pure devotees. You have to hear the vibration of pure devotees. And the second is an organization of life according to the principles of goodness. As long as our life is not organized on the principle of goodness, even if you have the association of pure devotees, you will not be able to fully benefit. Of course, what happens when you associate with pure devotees is, first of all, you desire to live a pure life, so you cultivate goodness. But if somebody doesn't cultivate goodness and if he remains in ignorance, then he will not be able to come to the point of pure hearing and chanting, because he will commit offense. When there is ignorance, we have misconceptions of the holy name, we have misconceptions of the Vaishnava, we have misconceptions of transcendental life. That is the effect of ignorance. So therefore, on the one hand, we have to get the association of pure devotees. On the other hand, we have to limit those things which will induce us into rajaguna and tamaguna. Then we can come to pure hearing and chanting.
Shuddha sravana kirtanalu cheyadaniki ye vidhanga sadhyamavutundi prashna. Daniki rendu vishayalu mukhyanga ikkada gamanichali. Okati cheyadante shuddha bhaktulaku sangatyam cheyali. Sangatyam ante artham mukhyanga vaalla yokka వాడిని మనం శ్రవణం చేయాలి. రెండవది ఏంటంటే మన జీవితాన్ని సత్వగుణ స్థితిలో మనం మార్చుకోవాలి. జీవితాన్ని మనం సత్వగుణ పరంగా క్రమబద్ధం చేసుకోవాలి. జీవితాన్ని కనుక సత్వగుణ పరంగా క్రమబద్ధం చేసుకోకపోతే శుద్ధ భక్తుల సంగతిలో ఉన్నా కూడాను పూర్ణ ప్రయోజనం అనేటువంటిది మనకు ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది, శుద్ధ భక్తులకి సంగతి చేయగానే మనలో ఏంటంటే జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవాలి, మనం సత్వగుణాలు ఉండాలి అనేటువంటి ప్రేరణ కలుగుతుంది. సహజంగానే పవిత్రంగా జీవించాలని ప్రేరణ ఉంటుంది. ప్రేరణ కలిగినా కానీ మనం మన జీవితాన్ని సత్వగుణ స్థితిలో క్రమబద్ధం చేసుకోకుండా ఇంకా తమగుణంలో ఉన్నట్లయితే దానివల్ల మనకి శుద్ధ భక్తుల సంగతి చేసిన ప్రయోజనం పూర్తిగా ఉండదు. ఎందుకంటే కారణం, తమగుణం అంటే అది అపరాధమైనటువంటి దశ. తమగుణంలో ఉన్న వ్యక్తి ఏంటంటే అపరాధ దశ. అపరాధ దశలు అన్నింటి పట్ల దురవగాహన, నామం పట్ల కానీ ఆచరణ పట్ల కానీ ఆధ్యాత్మిక జీవితం పట్ల కానీ సక్రమైన అవగాహన ఉండదు. సక్రమైన అవగాహన లేనప్పుడు అందులో అభివృద్ధి సాధించలేడు కదా. అందుకనే ఒకవైపున మనం శుద్ధ భక్తులతో సాంగత్యం చేయడం శ్రవణం ద్వారా, రెండవ వైపున ఏవైతే మనకి ఆ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని దూరం చేసే ప్రమాదాలు ఉన్నాయో ఈ రజోగుణం తమగుణం కార్యక్రమాలు, ఆ కార్యక్రమాన్ని ఇంకో వైపున నిరోధిస్తూ ఉండడం, ఈ రెండు చేయాలి.
Second question, and this will be our last question for tonight. Tomorrow I'll answer more questions. Congregation devotees have to work and involve in fruitive activities, and at the same time they have to maintain their consciousness at least in the mode of goodness. This is a difficult job. Please help us to overcome.
మరి మేము గృహస్థ భక్తులు అంటే బయట మేము ఉద్యోగాలు చేస్తాం, వృత్తులు చేస్తాం, ఎక్కడ సంపాదన చేస్తాం. ఆ విధంగా కామ్యకర్మలు చేస్తూ ఇంకో పక్కన సత్వగుణంతో కూడినటువంటి జీవితాన్ని మీరు మాలో పోషించుకోవాలంటే అది కష్టమైనటువంటి పని. ఎట్లా మేము దాన్ని చేయాలి?
We have to remember that the activity is not fruitive, mentality is fruitive.
గుర్తించాల్సిన విషయం ఏంటంటే చేసేటువంటి కర్మ ఫలాపేక్షతో లేదు అక్కడ. ఆ మనస్సు ఏదైతే ఉందో అది ఫలాపేక్షతో ఉంది అక్కడ.
So it is not that if you are a temple president you cannot have the fruity mentality. And it's not that if you are company president you have to have fruity mentality. Both can have fruity mentality. It is not the activity itself that is fruitive or non-fruitive. It is the mentality which is fruitive or non-fruitive. So what we have to do in order to purify the heart, whoever it may be, you know, even though I may be connected to a temple and I am working for the temple, still I may be working with a fruity mentality. I may want more people to be under my control. I may want my glories to be established. You know, Krishna, 50%. 50% rule I will apply. 50% glorification for Krishna, 50% for me. So this can come even for a temple devotee. It's not that it can only come for a congregational devotee. The reason I'm mentioning is that it's a misconception to think that the activity itself is somehow fruitive or non-fruitive. It is the mentality which is fruitive or non-fruitive. And the way to avoid that is to perform at least 3 hours Sankirtan in the morning and 3 hours Sankirtan in the evening. And regularly, after every hour of work, whatever work you are doing, going and working in a company or bank or teaching or whatever it is, remind yourself the purpose for which you are doing all these things. Do all of this with a desire to please Vishnu, which means manifest the Vaishnava qualities as you do your work. The qualities of a Vaishnava are that he is very merciful, he is very humble, he is truthful, he is equal to all, he is broad-minded, he is free from material desires. So manifest these qualities as you do your work. As you strive for these qualities as you do your work, and that's possible only if you are doing 3+3. Minimum 3 hours Sankirtan in the morning, 3 hours Sankirtan in the evening. This is Prabhupada's formula. Then in the middle when you work, your consciousness will be unaffected by this. So, all the devotees who are working outside particularly, who are coming into contact with the modes of nature very heavily, those who are working in the temple, they are not coming into contact with modes of nature so heavily. But those who are working outside, they are coming into contact with modes of nature very heavily. Our boss is very fruitive. Our, you know, colleagues are very fruitive. And our competitors, they are very fruitive. And we are in the middle of all these things, we are trying to become non-fruitive. This is only possible if you have a strong sacrifice program. At least rise by 4 a.m. and chant good japa as far as possible. If you are living near the temple, come to the temple for Mangalarti. If not, at least at home, you do your Mangalarti. Chant good japa. Hear the Bhagavatam classes. At home also you can hear recorded classes if you cannot come every day. And take good prasadam on time. Maintain a regulated life. Do not work more than necessary. 8 or 9 hours a day of work, sufficient. Whatever you can do within that, that's all you can do. More than that, you will not get anything extra. 100% guaranteed. This is only extra work, no benefit. So, if you regulate your life like that, in the beginning it will be a little tough. If you are working 15 hours, to suddenly reduce it to 8 hours will be difficult. At least reduce 14 hours to 14 hours. Then gradually reduce 12 hours, 10 hours, 8 hours like that. It's possible. But do not give up that you have to continue to work 15 hours a day. If you do, then it's very hard to get out. But even then, if somebody cannot avoid working 15 hours, at least he should do 3 hours morning, 3 hours evening and chanting. So when will he sleep? You answer that question. So that is a different question. But he needs some guidance. How to reduce from 15 hours of heavy work to 8 or 10 hours of work per day. In the modern scenario, people travel long distances, and including travel time, it is hard to reduce the work to less than 10 hours for most people. For most people it's difficult. But at least the remaining 14 hours of the day, our 6 hours goes into sleeping, so you still have 8 hours. Those 8 hours can be used towards the performance of Sankirtana Yajna. A well-structured, guided program of Sankirtana. You can consult your temple president or other devotees who may be guiding you. How to structure your life so that it is conducted on the principle of sacrifice.
ప్రభు చెప్పేదేమిటే చేసేటువంటి కర్మ కాదు ఫలాపేక్షతో ఉండేది, మన మనసు ఫలాపేక్షతో ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చేస్తున్నావా, గుళ్ళో చేస్తున్నావా, బయట చేస్తున్నావా అనేది కాదు. ఎక్కడ చేస్తున్నా గానీ ఫలాపేక్ష అనేటువంటి మనసు ఉంటే కష్టమే. ఇక్కడ గుళ్ళో చేస్తున్నప్పటికీ కూడాను నేను ఫలాపేక్షతో కూడదనే మనసుతో కృష్ణుడితో బేరం పెట్టుకొని, కృష్ణ సగం నీకు సగం నాకు ఓట, సగం సేవలన్నీ కూడాను వైభవాలన్నీ నీకు, మిగతా సగం నాకు, నేను మందిని చేరవేసుకుంటాను, నేను నా వైభవాలను నా కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటాను, ఇలాంటి ఫలాపేక్ష భావం ఎక్కడైనా ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే చేసే కర్మ కాదు, ఈ మనసులో ఉంది ఫలాపేక్ష అని చూడాలి. ఆ మనసులో ఫలాపేక్ష మనం తీయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఎవరైతే బయట పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఆ ఫలాపేక్ష నుంచి బయటపడాలి అంటే దానికి వాళ్ళు ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గంటలు ఖచ్చితంగా శ్రవణ కీర్తనాలు చేయాలి. అలా చేస్తేనే వాళ్ళకి ఫలాపేక్ష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పనిచేస్తున్నంతసేపు ప్రతి గంటకి ఒకసారి నేను ఎందుకు చేస్తున్నాను, భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నాను, ఇది భగవంతుని సేవగానే చేయాలి, వైష్ణవ లక్షణాలు లాలో పెంపొందించడానికి దీన్ని చేయాలి, వైష్ణవుడు అంటే ఎందుకు దయమైన ఉంటాడని ఆ లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లక్షణాలన్నీ కూడా దానిలో ప్రకటితం కావడానికి నేను ఇది చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే చేస్తూ ఉంటే దానివల్ల అతను ఉద్ధరించబడే అవకాశం ఉంది. ఎక్కువగా కామ్యకర్మ ఆ ఫలాపేక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది. లేకపోతే ఫలాపేక్ష నుంచి ఎవరు బయటపడలేరు. ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఏంటంటే, గుళ్ళో పనిచేసే వాళ్ళకి, గుళ్ళో ఉండే వాళ్ళకి, లేదా గుడి సంబంధ వాతావరణంలో ఉండే వాళ్ళకి, వాళ్ళకి ఫలాపేక్షతో కూడినటువంటి వ్యక్తులకి సహవాసం తక్కువ, ఇక్కడ చాలా తక్కువ. బయట ఉండే వాళ్ళకి చుట్టూ అంతా వాళ్లే, యజమాని ఫలాపేక్షతో ఉంటాడు, చుట్టుపక్కల పనిచేసే తోటి ఉద్యోగస్తులు ఫలాపేక్షతో, ఇంతమంది ముందు ఫలాపేక్ష లేకుండా ఉండాలి, చాలా కష్టం. ఆ కష్టం ఉంటుంది కాబట్టి ఉదయం సాయంకాలం 3 గంటలు శ్రవణ కీర్తనాలను చేస్తే మందిరానికి మగలాడితే రావడము, రాలేకపోయిన ఇంటి దగ్గర మగలాడిచేయడం, మందిరానికి వచ్చి భాగవతం ఖచ్చితంగా వినడం, వినలేకపోతే ఇంటి దగ్గర కూర్చున్నానే భాగవతం టేప్ రికార్డులో వినడం, ఇలాంటివి చేస్తుంటే దానివల్ల వాళ్ళ ఫలాపేక్ష అనేటువంటి తొలగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇదొక్కటే దానికి మార్గం. ఇంకొకటి ఏంటంటే, మనం జీవితాన్ని కూడా క్రమబద్ధం చేసుకోవాలి. విపరీతమైనటువంటి శ్రమ చేయకూడదు. 8-10 గంటలు శ్రమ, దానికి మించి మనం శ్రమ చేసినా కానీ అనవసరం శ్రమ అవుతుంది అనమాట. ఎందుకంటే అదనపు శ్రమ ఫలితం శూన్యమైపోతుంది. దాన్ని మనం ఎప్పుడు గమనించుకొని ఒక్కోసారి 15 గంటలు అట్లా చేసేస్తుంటారు, ఏదో మనం చేయాలి, ఏదో మనం కూడబెట్టాలని. అది మనకి ఆ నిర్ణీతమైన సమయం 8 నుంచి 10 గంటలే శ్రమ కోసం. అందజేస్తేనే మనకి ఫలితం దక్కుతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి, మన యొక్క శ్రమను తగ్గించుకోవాలి. 8-10 గంటలకి తగ్గించుకుంటూ ఉండాలి. పోనీ ఎవరన్నా బయట వాళ్ళు 15 గంటలు చేస్తున్నారు అనుకో, ఒకేసారి 8 గంటలు అని అంటే తగ్గించలేరు. 14 గంటలు తగ్గించండి, తర్వాత 12, తర్వాత 10, అలా తగ్గించుకుంటూ మీ జీవితాన్ని ఇటు 3 గంటలు అటు 3 గంటలు శ్రవణ కీర్తనాలకు మాత్రం పెట్టుకోండి. లేదు ఖచ్చితంగా నేను 15 గంటలు చేయాల్సిందేనంటారా, చేయండి, కానీ ఇటు 3 గంటలు అటు 3 గంటలు శ్రవణ కీర్తనాలకు ఇవ్వండి. అది 15 గంటలు చేసి 6 గంటలు పోయి మీరు ఇంకెప్పుడు నిద్రపోతారో మీరు ఆలోచించుకోండి. అంత లేకుండా ఏంటంటే జాగ్రత్తగా మనం ఆలోచించి, మార్గదర్శకులు ఉన్నారు, మందిర అధ్యక్షులు కానీ పెద్ద భక్తులు కానీ, వాళ్ళ దగ్గర దిశానిర్దేశం తీసుకొని ఉదయం సాయంకాలం 3 గంటలు శ్రవణ కీర్తనాలకు మనం సమయం వెచ్చిస్తేనే అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి వెళ్ళాలని ప్రయాణం సర్వసామాన్యం అయిపోయిందా, వాహనాలు రద్దీ ఉందా, ఎంత లేదంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే 10 గంటలు అవుతుంది. ఉదయం సాయంకాలం ఇంకా 10 గంటలు పోతే 14 గంటలు, 14లో ఇంకా మరి ఒక 8 గంటలు మిగతా కార్యక్రమాలకు ఇద్దరు కనిపోయినా కానీ 6 గంటలు సరిపోతున్నారు అనమాట శ్రవణ కీర్తనాలకి. అది మనలో ఫలాపేక్షను దూరంగా ఉంచడానికి మనకు సహాయపడుతుంది. ఇది వ్యక్తిగతంగా కూడా మార్గదర్శకత్వం తీసుకుంటూ చేయాలి ప్రతి ఒక్క గృహస్థుడు కూడా.
థ్యాంక్ యూ వెరీ మచ్. I'm sorry I delayed you a little bit. Again, please forgive me if I've offended anybody by my speech or actions. Srila Prabhupada ki jai.
Upanaswala evaranna nenu tappuga matladante mannichandi. Hare Krishna. His grace Krishna Swami Prabhu ki, Srila Prabhupada ki, Jai Gaur Premanande.